అధ్యాయం రెండు, పాఠం ఒకటి. ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు. నాన్న, నేను ధనవంతుని అవ్వాలంటే ఏం చేయాలో చెప్పగలవా? మా నాన్న చదువుతున్న వార్తాపత్రికని పక్కన పెట్టాడు. బాబు, నువ్వెందుకు ధనికుని అవ్వాలనుకుంటున్నావు? ఎందుకంటే ఇవాళ జిమ్మి వాళ్ళమ్మ వాళ్ళు కొత్తగా కొన్న క్యాడిలాక్ కారు నడుపుతుంటే చూశాను. శనాదివారాలు బీచ్ హౌస్లో గడపడానికి వాళ్ళందరూ ఆ కారులో వెళ్ళారు. జిమ్మి తనతో ఇంకో ముగ్గురు స్నేహితులను తీసుకెళ్లాడు. మైక్ని నన్ను రమ్మని పిలవలేదు. మేము బీద పిల్లలం అని మా ఇద్దరిని పిలవటం లేదని వాళ్ళు చెప్పారు. నిజంగా అలా అన్నారా? మా నాన్న నమ్మలేనట్టుగా అడిగాడు. అవును, అలాగే అన్నారు అన్నాను దెబ్బతిన్నట్టుగా. మా నాన్న ఏం మాట్లాడకుండా తలాడించి కళ్ళజోడిని మళ్ళీ పైకి తీసుకొని వార్తాపత్రిక చదవసాగాడు. జవాబు కోసం ఎదురుచూస్తూ నేను అక్కడే నిలబడ్డాను. ఈ సంఘటన జరిగింది 1956లో. నాకు అప్పుడు 9 ఏళ్ళు. నా దురదృష్టం కొద్దీ ధనికుల పిల్లలు చదువుకునే పబ్లిక్ స్కూల్కే నేను కూడా వెళ్ళేవాడిని. మా ఊళ్ళో ప్రధానమైన పంట చెరుకు. చెరుకు తోటల మేనేజర్లు డబ్బున్న మిగతా వాళ్ళు అంటే డాక్టర్లు, వ్యాపారస్తులు, బ్యాంక్ యజమానులు తమ పిల్లల్ని ఈ స్కూల్కే పంపేవారు. అది మొదటి తరగతి నుంచి 6వ తరగతి వరకే. 6వ తరగతి పాస్ అయ్యాక సాధారణంగా వాళ్ళని ప్రైవేట్ స్కూళ్ళకి పంపేవారు. మా కుటుంబం స్కూల్ ఉన్న వీధి వైపు ఉన్న ఇంట్లో ఉండేది. అందుకే నేను స్కూల్కి వెళ్ళాను. అదే నేను వీధికి అటువైపు ఉన్న ఇంట్లో ఉండి ఉంటే నేను మరో స్కూల్కి వెళ్ళి ఉండేవాడిని. ఆ స్కూల్కి మా కుటుంబం లాంటి కుటుంబాలకు చెందిన పిల్లలే వెళ్ళేవారు. 6వ తరగతి పాస్ అయ్యాక వాళ్ళు, నేను ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలకి, హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మాలాంటి పిల్లల కోసం ప్రైవేట్ స్కూళ్ళు లేవు. మా నాన్న పేపర్ చదివేసి కింద పెట్టాడు. ఆయన ఏదో ఆలోచనలో మునిగిపోయాడని నాకు అర్థమైంది. ఆయన నెమ్మదిగా, సరే బాబు విను, నువ్వు ధనవంతుడు అవ్వాలనుకుంటే డబ్బు ఎలా సంపాదించాలో మొదట నేర్చుకోవాలి అన్నాడు. డబ్బు ఎలా సంపాదించాలి అన్నాను. ఊ, నీ బుర్ర ఉపయోగించు అన్నాడు ఆయన చిరునవ్వు నవ్వుతూ. ఆయన మాటలకి చిరునవ్వుకి అర్థం, నేను నీకు చెప్పేది ఇంతే, నాకు నీ ప్రశ్నకు జవాబు తెలీదు, అందుకను నన్ను ఈ రట్కాటంలో పడేయవద్దు అని. ఒక భాగస్వామ్యం ఏర్పడింది. మర్నాడు పొద్దున నేను నా ప్రాణ స్నేహితుడు మైక్కి మా నాన్న చెప్పిన విషయం చెప్పాను. నాకు తెలిసినంత మట్టుకు ఆ స్కూల్లో నేను, మైక్ మాత్రమే బిడ్డ పిల్లలం. మైక్ కూడా నాలాగే విధవశాత్తు ఈ స్కూల్లో చేరాడు. మా ఊర్లో స్కూళ్ళు ఎక్కడ పెట్టాలో ఎవరు ముందుగానూ నిర్ణయించి వాటి సరిహద్దులు గీయటం వలన మేము డబ్బున్న వాళ్ళ పిల్లల చదివే ఈ స్కూల్లోనే చేరవలసి వచ్చింది. నిజానికి మేము బీదవాళ్ళం కాము, కానీ మిగతా పిల్లలందరికీ కొత్త బేస్బాల్ గ్లౌస్, కొత్త సైకిళ్ళు ఉండేవి. ఇంకా వాళ్ళ దగ్గరుండే వస్తువులన్నీ కొత్తవే కావడంతో మేము బీదవాళ్ళమని మాకు అనిపించేది. మా అమ్మ నాన్న మాకున్న ముఖ్యమైన అవసరాలన్నీ తీర్చేవారు. అంటే తిండి, బట్ట, ఇల్లు అన్నీ ఇచ్చారు. కానీ అంతకుమించి ఇంకేమి ఇవ్వలేదు. నీకేమైనా కావాలంటే దానికోసం కష్టపడి పనిచేయి అనేవాడు మా నాన్న. మాకు చాలా వస్తువులు కావాలనిపించేది, కానీ 9 ఏళ్ల పిల్లలకి చేయదగ్గ పని ఏది ఉండేది కాదు. మరి డబ్బు సంపాదించాలంటే మనం ఏం చేయాలి అన్నాడు మైక్. నాకు తెలీదు, కానీ నువ్వు నా పార్ట్నర్గా ఉంటావా అన్నాను. వాడు ఒప్పుకున్నాడు. అలా శనివారం ఉదయం మైక్ నా మొట్టమొదటి బిజినెస్ పార్ట్నర్ అయ్యాడు. ఆ రోజు ఉదయమంతా మేమిద్దరం డబ్బు సంపాదించడం ఎలా అనే దాని గురించి ఆలోచించాం. మాకెన్నో మార్గాలు తట్టాయి. జిమ్మి వాళ్ళ బీచ్ హౌస్లో ఏ చీకు చింత లేకుండా మజా చేస్తున్న పిల్లల గురించి కూడా మధ్య మధ్య మాట్లాడుకున్నాం. వాళ్ళ గురించి తలుచుకుంటే బాధ అనిపించింది, కానీ అది మాకు మంచి చేసింది. డబ్బు సంపాదించేందుకు అవసరమయ్యే మరిన్ని మార్గాల గురించి మేము ఆలోచించాం. చివరికి ఆ రోజు మధ్యాహ్నం మా బుర్రలో తలుక్కున ఒక పెద్ద మెరుపు మెరిసింది. మైక్ ఏనాడో చదివిన ఒక సైన్స్ పుస్తకంలోని ఒక అంశం ఆ ఉపాయాన్ని తట్టేలా చేసింది. ఎంతో ఉత్సాహంగా మేము కరచాలనం చేశాం. మా భాగస్వామ్యానికి ఇప్పుడు ఒక వ్యాపారం దొరికింది. ఆ తర్వాత కొన్ని వారాల పాటు నేను, మైక్, మా ఇరుగు పొరుగున్న వాళ్ళ ఇళ్ళన్నింటినీ వెళ్ళి తలుపు తట్టి వాళ్ళని తమ ఖాళీ టూత్పేస్ట్ ట్యూబుల్ని పారేయకుండా మా కోసం దాచిపెట్టగలరా అని అడిగాం. మా వైపు వాళ్ళందరూ చాలా వింతగా చూశారు, కానీ పెద్దవాళ్ళు చిరునవ్వు నవ్వుతూ మా కోరికను మన్నించారు. కొందరి వాటితో మేమేం చేస్తామని అడిగారు. మేము మీకు చెప్పాం, అది వ్యాపార రహస్యం అని జవాబు చెప్పాం. వారాలు గడిచిన కొద్దీ మేము మా అమ్మకి పెద్ద తలనొప్పిగా తయారయ్యాం. మా ముడి సరుకుని దాచిపెట్టుకోవడానికి ఆవిడ వాషింగ్ మిషన్ పక్కనే ఉన్న చోటుని ఎంచుకున్నాం. ఒక పాత అట్టపెట్టె తీసుకున్నాం. అందులో మునుపు కెచప్ సీసలు ఉండేవి. రోజురోజుకి మా ట్యూబ్ల సంఖ్య పెరగసాగింది. చివరికి మా అమ్మ ఇంకా భరించలేకపోయింది. పొరుగువారు వాడి పరేసిన ఆ చెత్త ట్యూబులు ఆమెకి చిర్రెత్తించాయి. ఏం చేస్తున్నారా మీరు అని అడిగింది ఆవిడ. మళ్ళీ అది ఒక వ్యాపార రహస్యం అనే జవాబు నేను వినదలుచుకోలేదు. వెంటనే వీటిని ఇక్కడ నుంచి తీసేయకపోతే నేనే బయట విసిరి పారేస్తాను అంది. మైక్ నేను ఎంతో బతిమాలాం. తొందరలోనే మాకు కావాల్సిన వాడిని ఈ ట్యూబులు చేరుతాయని, అప్పుడు మా పని మొదలు పెడతామని అన్నాం. ఇంకో ఇద్దరు త్వరలోనే వాళ్ళు పేస్ట్ పూర్తిగా వాడేసి తమ ట్యూబులు మాకు ఇస్తారని, దానికోసమే ఎదురు చూస్తున్నామని చెప్పాం. మా అమ్మ మరో వారం గడువు ఇచ్చింది. మా వ్యాపారాన్ని మొదలుపెట్టే తేదీ దగ్గర పడింది. మా ఒత్తిడి పెరిగింది. నా మొట్టమొదటి భాగస్వామ్యం చిక్కులో పడింది. గోదాంను వెంటనే ఖాళీ చేయమని స్వయాన నా కన్నతల్లి నోటీస్ ఇచ్చింది. మా పొరుగునున్న వాళ్ళతో త్వరగా టూత్పేస్ట్ని ఖాళీ చేయమని చెప్పే బాధ్యత మైక్ మీద పడింది. ఎలాగో మీ పళ్ళ డాక్టర్ మిమ్మల్ని ఎక్కువసార్లు పళ్ళు తోముకోమని చెప్తున్నారు కదా అన్నాడు వాడు వాళ్ళతో. నేను ఉత్పత్తికి సంబంధించిన పనులని చూడసాగాను. ఒకరోజు మా నాన్న తన స్నేహితులను వెంటబెట్టుకుని ఇల్లు చేరేసరికి 9 ఏళ్ల పిల్లలు ఇద్దరు కారు గేట్లోంచి ఇంటికి వచ్చే దారిలో ఏదో పెద్ద పనిలో మునిగి ఉండటం చూశాడు. అంతటా మెత్తని తెల్లని పొడి పరుచుకుని ఉంది. ఒక పొడిగాడి బల్ల మీద స్కూల్లో ఇచ్చిన పాలతాలకు చిన్న చిన్న అట్టపెట్టాలు కనిపించాయి. ఇంట్లో వాడుకున్న హిబాచి గ్రిల్లో కనకన మండే నిప్పులు కూడా కనిపించాయి. కారు గ్యారేజ్ ముందు మా ఉత్పత్తి పనులు అడ్డంగా ఉండడంతో మా నాన్న కారుని దూరంగా పార్క్ చేసి జాగ్రత్తగా నడిచి మా వైపుకి రాసాగాడు. నాన్న, ఆయన స్నేహితుడు మా దగ్గరికి వచ్చి నిప్పుల మీద ఒక స్టీల్ గిన్నెలో టూత్పేస్ట్ ట్యూబులు కరగడం చూశారు. ఆ రోజుల్లో టూత్పేస్ట్ ప్లాస్టిక్ ట్యూబుల్లో వచ్చేది కాదు, వాటిని సీసంతో తయారు చేసేవారు. అందువల్ల ఒకసారి పెయింట్ కాలిపోయాక ఆ ట్యూబుల్ని స్టీల్ గిన్నెలో వేసి అవి పూర్తిగా కరిగిపోయి ద్రవంగా మారేదాకా నిప్పుల మీద ఉంచాం. అమ్మ వంటింట్లో ఉండే పట్కారుతో స్టీల్ గిన్నెని వంచి పాల డబ్బాల్లోని సన్నని మూతి ఉండా ఆ కరిగిన సీసాన్ని వాటిలో పోసాం. ఆ పాల డబ్బాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నింపాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీళ్ళతో కలపక ముందు పొడిలా ఉంటుంది, అదే కిందంతా పడింది. తొందరపాటు వల్ల నేను ఆ సంచిని తన్నేశాను. అక్కడేదో పెద్ద మంచు తుఫాను వచ్చినట్టు ఆ ప్రాంతమంతా తెల్లని పొడితో నిండిపోయింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన అచ్చులకి ఖాళీ పాల డబ్బాలు, బయట కవర్లు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఉన్న చిన్న రంధ్రంలోంచి మేమిద్దరం జాగ్రత్తగా కరిగించిన సీసం పోయటం మా నాన్న ఆయన స్నేహితుడు చూస్తూ నిలబడ్డారు. జాగ్రత్త అన్నాడు మా నాన్న. నేను తలపైకెత్తకుండానే సరే అన్నట్టు తల ఊపాను. చివరికి కరిగిన సీసం డబ్బాల్లో పోయటం అయిపోయాక నేను స్టీల్ గిన్నెని కింద పెట్టి నాన్నవైపు చూసి నవ్వాను. ఏం చేస్తున్నారా మీరిద్దరూ? కుతూహలంతో కూడిన చిరునవ్వు నవ్వుతూ అడిగాడు ఆయన. నువ్వు చేయమనే పని చేస్తున్నాం, మేము ధనవంతులం కాబోతున్నాం అన్నాను. అవును, మేమిద్దరం భాగస్వాములం అన్నాడు మైక్ తలాడిస్తూ పళ్ళన్ని బయటపెట్టి. మరైతే ఈ ప్లాస్టిక్ అచ్చుల్లో ఉన్నదేమిటి? నాన్న అడిగాడు. చూడు, వీటిల్లో ఒక చక్కటి వస్తువు తయారై ఉంటుంది అన్నాను. ఒక చిన్న సుత్తితో నెమ్మదిగా అచ్చుల్ని తట్టాను. అది మధ్యలో 2 ముక్కలుగా విడింది. చాలా జాగ్రత్తగా ప్లాస్టర్పై ముక్కని పట్టుకొని పైకి లాగాను. దానిలోంచి ఒక సీసపు నాణం బయటపడింది. ఇదేం పనిరా, సీసంతో నాణాలు తయారు చేస్తున్నారా అన్నాడు నాన్న. సరిగ్గా చెప్పారు, మీరు చెప్పినట్టు చేస్తున్నాం, మేము డబ్బు తయారు చేస్తున్నాం అన్నాడు మైక్. మా నాన్న స్నేహితులు పగలబడి నవ్వేసాగాడు. మా నాన్న కూడా నవ్వుతూ నమ్మలేనట్లు తల ఆలించాడు. ఆయన ఎదురుగా వాడేసిన టూత్పేస్ట్ ట్యూబ్లు, నిప్పులు, 2 9 ఏళ్ల కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒంటి నిండా తెల్లటి పొడి, మొహం నిండా నవ్వులు. ఆయన మిమ్మల్ని మా పని వదిలేసి మెట్ల మీద తన పక్కన కూర్చోమని పిలిచాడు. చిరునవ్వు నవ్వుతూ చాలా మెత్తగా నకిలీ డబ్బు గురించి వివరంగా చెప్పాడు. మా కలలన్నీ కుప్పకూలాయి. అంటే ఇది తప్పుడు పన? మైక్ వణికి గొంతుతో అడిగాడు. వాళ్ళ మా నాన్న వాళ్ళని వదిలేయండి, వాళ్ళకి సహజంగా ఉన్న నేర్పుని వాళ్ళు పెంపొందించుకుంటున్నారు అన్నాడు నాన్న స్నేహితుడు. మా నాన్న ఆయనకేసి తీవ్రంగా చూశాడు. అవును, ఇది చట్ట వ్యతిరేకమైన పనే, కానీ మీరిద్దరూ చాలా సృజనాత్మకత ఉన్నవాళ్ళు, సొంతంగా ఆలోచించగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు, మీరు దాన్ని ఉపయోగించుకోండి. మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది అన్నాడు నాన్న మృదువుగా. ఎంతో నిరాశతోనూ నేను మైక్ ఒక 20 నిమిషాల పాటు మౌనంగా కూర్చున్నాం, ఉండిపోయాం. ఆ తర్వాత మేము అక్కడ పరిచిన వస్తువులన్నింటినీ తీసి ఆ చోటుని శుభ్రం చేయసాగాం. మొదటి రోజే మా వ్యాపారం పడుకుంది. అక్కడ పడిన పొడిని ఊడుస్తూ నేను మైక్తో, జిమ్మి, వాడి స్నేహితులు చెప్పింది నిజమేరా, మనం బీదవాళ్ళం అన్నాను. మా నాన్న వెళ్ళబోతుండగా నేను అలా అన్నాను. ఆయన వెనక్కి తిరిగాడు. ఒరే పిల్లలు, మీరు చేతులెత్తేస్తేనే మీరు బీదవాళ్ళ కింద జమ కట్టబడతారు. అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి ఏమిటంటే మీరు ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. చాలామంది డబ్బు సంపాదించడం గురించి మాట్లాడటం, కలలు కనడం మాత్రమే చేస్తారు. మీరు ఏదో ఒకటి చేసి చూపించారు. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను, మీ ప్రయత్నాన్ని ఆపద్దు, ఇంకేవైనా మార్గాలు వెతకండి. మైక్ నేను మౌనంగా నిల్చుండిపోయాం. ఆయన మాటలు మాకు చక్కగా ఉన్నాయనిపించింది, కానీ ఏం చేయాలో మటుకు తెలియలేదు. మరైతే నువ్వు ధనవంతుడి కాలేకపోయావేం నాన్న అన్నాను. నేను స్కూల్లో టీచర్గా పనిచేయాలని నిర్ణయించుకున్నాను. స్కూల్ టీచర్లకి అసలు ధనవంతులు అవ్వాలన్న ఆలోచనే ఉండదు, మాకు పాఠాలు చెప్పడం మాత్రమే ఇష్టం. నీకు సాయం చేయాలనే ఉంది, కానీ నాకు నిజంగానే డబ్బు సంపాదించడం చేత కాదు. మైక్ నేను మళ్ళీ ఆ చోటుని శుభ్రం చేయటం మొదలుపెట్టాం. మీ బాధ నాకు అర్థమవుతుంది. మీరిద్దరూ డబ్బు సంపాదించడం ఎలాగో నేర్చుకోదలుచుకుంటే నన్ను అడగకండి. మైక్ మీ నాన్నతో మాట్లాడి చూడు. మా నాన్నతోనా అన్నాడు మైక్ మొహం చిట్లించి. అవును, మీ నాన్నతోనే అన్నాడు మా నాన్న నవ్వుతూ. ఆ తర్వాత మీ నాన్నకి నాకు ఒకే బ్యాంక్లో అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ మేనేజర్కి మీ నాన్నని ఎంత పొగిడినా తనివి తీరదు. ఆయన్ని ఆకాశానికి ఎత్తిస్తాడు. డబ్బు సంపాదించడంలో మీ నాన్నకి అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయని అంటూ ఉంటాడు అన్నాడు. మా నాన్నక మైక్ ఇంకా నమ్మకం కుదరలేదు. అయితే స్కూల్లోని మిగతా ధనవంతుల పిల్లలాగా మా దగ్గర కూడా మంచి కారు మంచి ఇల్లు లేవేం అన్నాడు. మంచి కారు మంచి ఇల్లు ఉండంత మాత్రాన వారంత ధనవంతులని అర్థం కాదు. డబ్బు సంపాదించడం అటువంటి వాళ్ళకు తెలుసని అనలేం. జిమ్మి వాళ్ళ నాన్న చెరకు సేద్యం చేస్తారు. ఆయనకి నాకు పెద్ద తేడా లేదు. ఆయన ఒక కంపెనీలో పనిచేస్తాడు, నేను ప్రభుత్వ ఉద్యోగిని. ఆయన కంపెనీ ఆయనకి కారిస్తుంది. ఆయన పనిచేసే షుగర్ కంపెనీ చిక్కుల్లో ఉంది. త్వరలోనే ఆయన దగ్గర ఏమీ లేకుండా పోవచ్చు. మీ నాన్న అలా కాదు మైక్. ఆయన ఆకాశానికి నిచ్చెన వేస్తాడు. కొన్నేళ్ళలో ఆయన గొప్ప ధనవంతుడు అవుతాడన్న అంచనా అన్నాడు మా నాన్న. అది విని మళ్ళీ మా ఇద్దరికీ ఉత్సాహం పుంజుకుంది. చాలా చురుగ్గా మళ్ళీ మేము పడేసిన చెత్తంతా శుభ్రం చేయసాగాం. మా మొదటి వ్యాపార ప్రయత్నం విఫలమైంది. అదంతా దాని తాలూకు చెత్తే. శుభ్రం చేస్తూనే మేమిద్దరం మైక్ వాళ్ళ నాన్నని ఎక్కడ ఎప్పుడు కలుసుకోవాలో ఆలోచించాం. అసలు సమస్య ఏమిటంటే ఆయన రాత్రి బాగా పొద్దుపోయే వరకు పనిచేసి కానీ ఇంటికి రాడు. ఆయన బోలెడన్ని గోదాములకి, భవనాలను నిర్మించే కంపెనీకి, వరుస కోట్లకి, 3 రెస్టారెంట్లకి అధిపతి. హోటళ్లు నడపడం వలనే ఆయన రాత్రిలో ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. మేము శుభ్రం చేయటం అయ్యాక మైక్ బస్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మైక్ ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్నతో మాట్లాడతానని, డబ్బు సంపాదించడం ఎలాగో ఆయన్ని కనుక్కుంటానని అన్నాడు. ఎంత రాత్రి అయినా నాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్న ఏమన్నాడో చెప్తానని కూడా మాటిచ్చాడు. మా ఫోన్ రాత్రి 8:30 మోగింది. సరే వచ్చే శనివారం అని నేను ఫోన్ పెట్టేశాను. మైక్ వాళ్ళ నాన్న మాతో మాట్లాడడానికి అంగీకరించాడు. శనివారం ఉదయం 7:30 నేను పేద వాళ్ళు ఉండే పేటకు వెళ్ళే బస్ ఎక్కాను. పాఠాలు మొదలు పెట్టాం. నేను నీకు గంటకి 10 సెంట్లు ఇస్తాను. 1956లో చెల్లించే జీతాల ప్రమాణం తీసుకున్నా కూడా 10 సెంట్లు అంటే చాలా తక్కువే. మైకెల్, నేను ఆ రోజు ఉదయం 8 గంటలకి వాళ్ళ నాన్నని కలిసాం. ఆయన అప్పటికే పని ప్రారంభించి గంటసేపటికి పైన అయింది. నేను అక్కడికి వెళ్ళేసరికి కన్స్ట్రక్షన్ సూపర్వైజర్, నిర్మాణాలను పర్యవేక్షించే వ్యక్తి అప్పుడే తన బండిలో బయటికి వెళ్తున్నాడు. నేను పరిశుభ్రంగా ఉన్న వాళ్ళ చిన్న ఇంట్లోకి నడిచాను. తలుపు దగ్గరే నాకు మైక్ ఎదురుపడ్డాడు. మా నాన్న ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. మనల్ని వెనకవైపు వెరండాలో కూర్చోమన్నాడు అన్నాడు మైక్ తలుపు తెరుస్తూ. ఆ పాతకాలం నాటి ఇంట్లోకి నేను అడుగుపెట్టేసరికి చెక్కనేల కిర్రుమని చప్పుడు చేసింది. గడప దాటగానే ఒక చవకబారు కాళ్ళు తడుచుకునే పీచు కనిపించింది. ఆ పీచు కూడా ఇన్నేళ్ళుగా ఎందరో నడిచిన ఆ నేల మీద మరకలు మచ్చలు కనిపించకుండా వేశారు. అది శుభ్రంగా ఉన్నా దాన్ని మార్చాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. ఇరుగ్గా ఉన్న లివింగ్ రూమ్లోకి అడుగు పెట్టగానే నాకు ఊపిరాడలేదు. ఆ గది నిండా బూజుపట్టిన పాత ఫర్నిచర్ వాసన. ఆ ఫర్నిచర్ ఏ మ్యూజియంలోనో ఉండదగ్గదని అనుకున్నాను. ఆ గదిలోని సోఫాలో 2 స్త్రీలు కూర్చొని ఉన్నారు. 2 వయసులో మా అమ్మకన్నా కొద్దిగా పెద్దవారై ఉంటారు. వాళ్ళకి ఎదురుగా ఒక అతను పనివాడి దుస్తులు వేసుకొని కూర్చున్నాడు. అతను కాకి ప్యాంటు కాకి షర్ట్ వేసుకున్నాడు. అతని బట్టలు శుభ్రంగా ఇస్త్రీ చేసి ఉన్నప్పటికీ గంజి పెట్టినవి కావు. అతను మా నాన్నకన్నా 10 ఏళ్ళు పెద్ద ఉండొచ్చు, అంటే 45 ఏళ్ళు ఉంటాయేమో. నేను మైక్ గదిలోంచి వెళ్తుంటే వాళ్ళు మమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వారు. నేను సిగ్గుపడుతూ చిరునవ్వు నవ్వాను. మేము వంటింట్లోంచి ఇంటి పెరటి వైపు వరండాలోకి వెళ్ళాం. వాళ్ళెవరు అన్నాను. ఓ వాళ్ళు మా నాన్న దగ్గర పనిచేస్తారు. అక్కడున్నతను మా నాన్న గోదాములు చూసుకుంటాడు. ఆ ఆడవాళ్ళిద్దరూ హోటల్ నడుపుతారు. ఇంట్లోకి వస్తూ బయట నువ్వు చూసినాయన ఇక్కడ నుంచి 50 మైళ్ళ పొడవున రోడ్డును వేసే పనిని పర్యవేక్షిస్తున్నాడు. ఇంకో సూపర్వైజర్ నువ్వు రాకముందే వెళ్ళిపోయాడు. ఆయన ఇళ్ల నిర్మాణాన్ని కార్యక్రమాన్ని చూస్తున్నాడు. ఈ పనులు ఇలా ఎప్పుడూ సాగుతూనే ఉంటాయా? ఎప్పుడు కాదు కానీ తరచూ జరుగుతుంటాయి. నా పక్కనే కుర్చీ జరిపి కూర్చుంటూ మైక్ నవ్వుతూ అన్నాడు. మన ఇద్దరికి డబ్బు సంపాదించడం ఎలాగో నేర్పుతావా అని నేను మా నాన్నని అడిగాను అన్నాడు మైక్. అలాగా మరి దానికి ఆయనేమన్నాడు? నేను నా కుతూహలాన్ని బయటికి చూపించకుండా అడిగాను. ముందు ఆయన నాకేసి వింతగా చూశాడు. ఆ తర్వాత ఆయన మనకు ఒక ఆఫర్ ఇస్తానన్నాడు. ఓ అన్నాను. నా కుర్చీని ముందుకు వెనక్కి ఊపుతూ తర్వాత కుర్చీని వెనక్కి వాల్చి గోడకానించి కూర్చున్నాను. మైక్ కూడా అదే పనిచేశాడు. ఆ ప్రస్తావన ఏమిటో నీకు తెలుసా అని అడిగాను. తెలీదు, కానీ ఇంకాసేపట్లో తెలుసుకుంటాం కదా. హఠాత్తుగా మైక్ వాళ్ళ నాన్న శిథిలావస్థలో ఉన్న తలుపు తెరుచుకొని వరండాలోకి వచ్చాడు. మైక్ నేను గబుక్కున లేచి నిలబడ్డాం. అది గౌరవంతో కాదు, ఆయన అలా హఠాత్తుగా వచ్చేసరికి మేము ఉలిక్కిపడ్డాం. ఏం అబ్బాయిలు రెడీయా? మా పక్కనే కూర్చునేందుకు కుర్చీ లాక్కుంటూ అడిగాడు ఆయన. మేము గోడకానిచ్చిన కుర్చీలు సరిగ్గా నేల మీదకు దించి తలలు ఆడించాం. మైక్ వాళ్ళ నాన్న ఆజానుబాహువు, 6 అడుగుల భారీ మనిషి. 200 పౌండ్ల బరువు ఉంటాడు. మా నాన్న ఆయనకన్నా పొడుగు, కానీ బరువు ఇంచుమించు ఈయనంతే ఉంటాడు. ఈయనకన్నా 5 ఏళ్ళు పెద్ద మా నాన్న. వాళ్ళిద్దరికీ పోలికలు ఉన్నాయనిపించింది నాకు. ఇద్దరూ ఒకే జాతికి చెందినవారు కాకపోయినప్పటికీ బహుశా వాళ్ళిద్దరిలో ఉన్న శక్తి ఒకటే అయ్యి ఉంటుంది. రాబర్ట్, నీకు డబ్బు సంపాదించడం ఎలాగో తెలుసుకోవాలని ఉందని మైక్ నాతో అన్నాడు. నిజమా? నేను భయపడుతూనే గబగబా తలపైకి కిందికి ఆడించాను. ఆయన మాటల్లోనూ చిరునవ్వులోనూ ఒక రకమైన సామర్థ్యం కనిపించింది. సరే, నేనేం చేయదలుచుకున్నానో చెబుతాను. నేను మీకు ఆ కళ నేర్పుతాను, కానీ క్లాసుల్లోలాగా కాదు. నేను చెప్పే పాఠాలకి బదులుగా మీరు నాకు పనులు చేసి పెట్టారు. మీరు పని చేయకపోతే నేను నేర్పడం మానేస్తాను. మీరు నా కోసం పనిచేస్తే నేను మీకు త్వరగా నేర్పగలుగుతాను. మీరు స్కూళ్ళల్లోగా ఉరికిని కూర్చొని వింటాం అంటే మాత్రం నేను నా సమస్యని వృధా చూసుకున్నట్టే. ఇది నేను మీకు వచ్చే ఆఫర్. ఒప్పుకుంటారో లేదో అది మీ ఇష్టం. ముందుగా నేను ఒక ప్రశ్న అడగచ్చా అన్నాను. వీల్లేదు, నేను చెప్పిన దానికి సరే అనండి లేదా కాదు అనండి, అంతే. నాకు బోలెడని పనులు ఉంటున్నాయి, నా సమయాన్ని వృధా చేయలేను. మీరు ఏ విషయం నిర్ణయించుకోలేకపోతే మీరు ఎన్నటికీ డబ్బు సంపాదించడం నేర్చుకోలేరనే అర్థం. అవకాశాలు వస్తూ పోతూ ఉంటాయి. త్వరగా నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకోవడం కూడా ముఖ్యమైన నేర్పు అని తెలుసుకోండి. మీరు ఒక అవకాశాన్ని కోరారు, అది మీకు దొరుకుతుంది. ఈ స్కూల్ 10 సెకండ్లలో ప్రారంభం కానివ్వచ్చు, ముగిసిపోనివచ్చు అన్నాడు ఆయన కొంటగా నవ్వుతూ. సరే అన్నాను. సరే అన్నాడు మైక్. గుడ్. మిసెస్ మార్టిన్ 10 నిమిషాల్లో నన్ను కలవటానికి వస్తుంది. ఆమెతో మాట్లాడటం అయిపోయాక మీరిద్దరూ ఆమెతో కారులో నా సూపర్ ఎయిట్ మార్కెట్కి వెళ్ళండి. అక్కడ మీరు పని మొదలు పెట్టచ్చు. ప్రతి శనివారం మీరు 3 గంటల పాటు అక్కడ పనిచేయాలి. నేను మీకు గంటకి 10 సెంట్లు చొప్పున జీతం ఇస్తాను అన్నాడు ఆయన. కానీ ఈరోజు నేను సాఫ్ట్బాల్ ఆటకి వెళ్ళాలి అన్నాను. మైక్ వాళ్ళ నాన్న గొంతు గంభీరంగా మారిపోయింది. సరేనా కాదా అన్నాడు. సరే చేస్తాను అన్నాను. పనిచేసి డబ్బు సంపాదించడం ఎలా అనేది సాఫ్ట్బాల్ ఆడటం కన్నా ముఖ్యమని అనిపించింది. 30 సెంట్లు సంపాదించాక ఒక అందమైన శనివారం ఉదయం 9 గంటలకి నేను మైక్ మిస్సెస్ మార్టిన్ ఆధ్వర్యంలో పనిచేసాగా. ఆమె చాలా నెమ్మదస్తురాలు, ఎంతో ఓర్పు గలది. మా ఇద్దరిని చూస్తే పెరిగి పెద్దవాళ్ళై ఎక్కడో దూరంగా ఉన్న తన ఇద్దరు కొడుకులు గుర్తుస్తున్నారని ఎప్పుడూ అంటూ ఉండేది. చాలా దయాగుణం. కలదైనప్పటికీ కష్టపడి పనిచేయడం ఆవిడ పద్ధతి. మా చేత కూడా బాగా పనిచేయించేది. పని విషయంలో ఆమె చాలా కఠినంగా ప్రవర్తించేది. 3 గంటల సేపు మేము ఆహార పదార్థాలు ఉన్న సీల్ చేసిన డబ్బాల మీద దుమ్మును ఈకల కుంచెతో దులిపి పనిచేశాం. ఒక్కొక్క డబ్బాని అరలోంచి తీసి దుమ్ము పూర్తిగా పోయేదాకా దులపటం, మళ్ళీ వాటన్నింటినీ సెల్ఫ్లో పెట్టి సర్దటం మా పని. ఆ పని చేయడం మాకు చాలా బాధగా అనిపించింది, విసుగు పుట్టింది. మైక్ వాళ్ళ నాన్నకి ఇటువంటి చిన్న సూపర్ ఎయిట్ మార్కెట్లు 9 ఉన్నాయి. వాటి ముందు కార్లు పార్క్ చేయడానికి బోల్డంత ఖాళీ జాగాలు ఉన్నాయి. ఆయన నేను నా రిచ్ డాడ్ అంటూ ఉంటాను. ఆ సూపర్ ఎయిట్ మార్కెట్లు ఈనాడు 7 నుంచి రాత్రి 11 వరకు మన సౌకర్యం కోసం తెరిచి ఉంటే కన్వీనియన్స్ స్టోర్లకి మొట్టమొదటి రూపాలు. మామూలుగా జనం నివసించే చోట ఉండే కిరాణాల కొట్ల లాంటివి. అక్కడ పాలు, బ్రెడ్ వెన్న, సిగరెట్ లాంటివి దొరుకుతాయి. సమస్య ఏమిటంటే ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం లేని కాలంలో ఈ ప్రాంతం హవాయి లాగా బాగా వేడిగా ఉండేది. వేడి వల్ల షాపులు తలుపులు మూసి ఉంచడం వీలయ్యేది కాదు. కొట్టుకి 2 వైపులా ఉండే తలుపుల్ని తెరిచే ఉంచేవారు. ఒకటి రోడ్డు వైపున, ఇంకొకటి పార్కింగ్ ఏరియా వైపున ఉండేవి. ఏదైనా కారు వచ్చి పార్క్ చేసినప్పుడల్లా దుమ్మురేగి కోట్లో ఉండే వస్తువుల మీద పడేది. అందుకని షాపుల్లో ఎయిర్ కండిషనింగ్ ఏర్పడిందాకా మాకు ఉద్యోగం ఉంటుందనే చెప్పాలి. 3 వారాలు వరుసగా మేమిద్దరం మిస్సెస్ మార్టిన్ కింద 3 గంటల సేపు పనిచేసాం. మధ్యాహ్నకల్లా మా పని అయిపోయింది. అప్పుడు ఆమె మా చేతిలో 3 చిన్న చిన్న 10 సెంట్లు ఉంచేది. 1950లలో 9 ఏళ్లకి 30 సెంట్లు సంపాదించడం మా గొప్ప ఉత్సాహాన్ని ఇవ్వలేదు. ఆ రోజుల్లో కామిక్ పుస్తకాలు ఒక్కొక్కటి 10 సెంట్లు ఉండేవి. అందుకని నేను నా డబ్బుతో తరచూ అవి కొనుక్కొని ఇంటికి వెళ్ళేవాడిని. 4వ వారంలో బుధవారానికల్లా నేను పని మానేయటానికి సిద్ధమయ్యాను. మైక్ వాళ్ళ నాన్న దగ్గర డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకుందామని నేను ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను. కానీ గంటకి 10 సెంట్లు సంపాదించడం కోసం నేను బానిసలా బతుకుతున్నానని అనిపించింది. పైగా మొదటి శనివారం తర్వాత మళ్ళీ నాకు మైక్ వాళ్ళ నాన్న కనిపించనే లేదు. మధ్యాహ్నం లంచ్ టైంలో నేను పని మానేస్తున్నాను అని మైక్తో చెప్పాను. స్కూల్లో దొరికే భోజనం ఘోరంగా ఉంటుంది, స్కూల్ బోర్డు కొడుతుంది, ఇక నాకు శనివారాల కోసం ఎదురు చూడడం అనేది కూడా ఇప్పుడు లేకుండా పోయింది. కానీ ఆ 30 సెంట్లు నన్ను ప్రలోభ పెట్టడం వల్ల ఆ పని ఒప్పుకున్నాను. ఈసారి మైక్ నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు అన్నను కోపంగాను నిస్సహాయంగాను. మా నాన్న ఇలా జరుగుతుందని అన్నాడు, నువ్వు పని మానేయాలనుకున్న క్షణాన్ని ఆయన్ని కలవమని నీతో చెప్పమన్నాడు. ఏమిటి అన్నాను కోపం పట్టలేక. అంటే నేను ఈ పనితో విసిగిపోయేదాకా ఆయన వేచి చూస్తున్నాడా? అలాగే అనుకో, మా నాన్న అదొరకం. మీ నాన్న స్కూల్లో పాఠాలు నేర్పే విధంలో నేర్పడు. మీ అమ్మ నాన్న పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు, మా నాన్న మౌనంగా పనిచేస్తాడు, అంటే మాట్లాడు. శనివారం దాకా కాస్త ఆగు, నువ్వు సిద్ధంగా ఉన్నావని ఆయనకు నేను చెప్తాను అన్నాడు మైక్. అంటే ఇంతకాలం నాతో నాటకాలు ఆడారా? అది కాదులే, కానీ ఇది అని చెప్పలేను, అయినా కావచ్చు. శనివారం నాన్న నీకు వివరంగా అన్నీ చెప్తారులే అని మైక్ అన్నాడు. శనివారం లైన్లో వేచి ఉన్నాను. నేను ఆయనకు ఎదురుపడి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. మా అసలు నాన్న కూడా ఆయన మీద కోపం వచ్చింది. మైక్ వాళ్ళ నాన్న చిన్న పిల్లల చేత పని చేయించుకొని బాలకార్మికుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడని, ఆ విషయం ఏదో దర్యాప్తు చేయాలని మా అసలు నాన్న అనుకున్నాడు. నేను పూడ్డాడ్ అని పిలిచే చదువుకున్న మా నాన్న నాకు రావాల్సిన డబ్బును దబాయించి మరీ అడగమని చెప్పాడు. కనీసం గంటకి 25 సెంట్లు ఇవ్వాలని అన్నాడు. అలా నా జీతం పెంచినట్టయితే వెంటనే పని మానేయమని మా పూడ్డాడ్ చెప్పాడు. ఎలాగూ నీకు ఆ విధవ ఉద్యోగం అవసరం లేదు అన్నాడు మా పూడ్డాడ్ దురుసుగా. శనివారం ఉదయం 8 గంటలకు నేను మళ్ళీ శిథిలావస్థలో ఉన్న మైక్ ఇంటి తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళగానే అక్కడున్న సోఫాలో కూర్చొని నీ వంతు వచ్చేదాకా ఆగు అన్నాడు మైక్ వాళ్ళ నాన్న. పడకగది పక్కనే ఉన్న తన చిన్న ఆఫీసు గదిలోకి వెళ్ళిపోయాడు. నేను గదంతా కలయ చూశాను. మైక్ ఎక్కడా కనబడలేదు. నేను 4 వారాల క్రితం చూసిన ఆ స్త్రీలిద్దరి పక్కన జాగ్రత్తగా కూర్చున్నాను. ఏదో ఇబ్బంది అనిపించింది. వాళ్ళు నన్ను చూసి నవ్వి సోఫాలో జరిగిన చోటిచ్చారు. 3/4 గంట గడిచింది. నా కోపం తనకొస్తుంది. ఆ ఇద్దరు స్త్రీలు ఆయన్ని కలిసి వెళ్ళి 1/2 గంట అవుతుంది. ఒక పెద్ద మనిషి 20 నిమిషాలు లోపలుండి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఇంకెవ్వరూ లేరు. బయట చక్కగా ఎండ కాస్తుంది. వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కానీ నేను మాత్రం ఈ పాత వాసన కొట్టే చీకటి లివింగ్ రూమ్లో కూర్చుని పిల్లల్ని అన్యాయంగా వాడుకునే ఒక చవకబారు మనిషితో మాట్లాడడం కోసం వేచి ఉన్నాను. ఫోన్లో మాట్లాడడం కూడా తెలుస్తుంది. ఆయన నా గురించి పట్టించుకోవడం లేదు. నాకు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలనిపించింది. కానీ ఎందుకో తెలియదు, వెళ్ళలేదు. చివరికి ఇంకో 1/4 గంట గడిచాక సరిగ్గా 9 గంటలకి రిచ్ డాడ్ ఆఫీస్ గదిలోంచి బయటకు వచ్చాడు. నోటితో ఏమనలేదు కానీ చేత్తో సంజ్ఞ చేసి తన ఆఫీస్ గదిలోకి పిలిచాడు. ఆ గది చాలా మురికిగా ఉంది. నీకు జీతం పెంచకపోయినట్టయితే పని మానేస్తున్నావని విన్నాను. తన ఆఫీస్ కుర్చీలో అటు ఇటు కదులుతూ రిచ్ డాడ్ నాతో అన్నాడు. మరి మీరు ముందు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు అన్నాను గబుక్కున. అలా అంటున్నప్పుడు నా కళ్ళలోకి నీళ్ళొచ్చాయి. 9 ఏళ్ళ పిల్లవాడికి ఒక పెద్ద మనిషితో వాదించడం ఎంతైనా భయంగానే ఉంటుంది కదా. మీకోసం పనిచేస్తే నాకు కావాల్సింది నేర్పుతానన్నారు. మరి నేను మీరు చెప్పిన పని చేశాను, కష్టపడి పనిచేశాను. నా బేస్బాల్ గేమ్స్ అన్నింటినీ మీ దగ్గర పనిచేయడానికని వదులుకున్నాను. తర్వాత చూస్తే మీరు మీ మాట నిలబెట్టుకోలేదు. మీకు నాకేం నేర్పలేదు. ఊళ్ళో అందరూ అనుకునేట్టు మీరు చాలా పెద్ద దగాకోరు. మీరు స్వార్థపరులు, లోబి. డబ్బంతా మీకే కావాలి. మీ కింద పనిచేసేవారిని వారి గురించి మీరు పట్టించుకోరు. నన్ను ఇంతసేపు వేచి ఉంచారు. నా మీద కాస్తంత గౌరవం కూడా లేదు మీకు. నేను చిన్న పిల్లని కనుక నా పట్ల ఇంకా సజావుగా ప్రవర్తించడం మీ కనీస ధర్మం. రిచర్డ్ తన కుర్చీలో వెనక్కి వేలాడు. చేతులు గడ్డం కింద పెట్టుకున్నాడు. నాకేసే కల్లార్పకుండా చూడసాగాడు. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపించాడు. పర్వాలేదే, 4 రోజుల్లోపు నువ్వు నా కింద పనిచేసే మిగతా అందరిలాగే మాట్లాడుతున్నావు అన్నాడు. ఏమిటి అని అడిగాను. ఆయన అన్నది నాకు సరిగ్గా అర్థం కాలేదు. అందుకని నాకున్న ఇబ్బందుల్ని మళ్ళీ ఏకరువు పెట్టసాగాను. మీరు ఒప్పుకున్న ప్రకారం నాకు డబ్బు సంపాదించడం ఎలాగో నేర్పుతారనుకున్నాను. కానీ మీరు నన్ను హింసించాలని చూస్తున్నారా? ఎంత క్రూరత్వం! నిజంగానే మీలో ఎంత క్రూరత్వం ఉంది అన్నాను. నేను నీకు నేర్పుతూనే ఉన్నాను అన్నాడు ఆయన నింపాదిగా. ఏం నేర్పారు మీరు? ఏమీ లేదే అన్నాను కోపంగా. మీరిచ్చే ఆ 4 పైసల కోసం పనిచేయడానికి ఒప్పుకున్న నాటి నుంచి మీరు నాతో ఒక్క మాటైనా మాట్లాడలేదు. నేను గవర్నమెంట్కు మీ మీద ఫిర్యాదు చేస్తాను. బాలకార్మికుల కోసం ఒక చట్టం ఉంది తెలుసా? మా నాన్న గవర్నమెంట్లో పనిచేస్తాడు తెలుసా అన్నాను కోపం ఇంకా చల్లారకపోవడంతో. భలే, ఇప్పుడు నువ్వు నిజంగా నా కింద పనిచేసే వాళ్ళలాగా మాట్లాడుతున్నావు. నేను పనిలోంచి తీసేసిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే పని మానేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇలాగే మాట్లాడేవారు అన్నాడు మా రిచ్ డాడ్. అయితే ఇంతకీ మీరేమంటారు? మీరు నాకు అబద్ధాలు చెప్పారు. నేను మీకోసం పనిచేశాను కారు మీరు, కానీ మీరు అన్నమాట తప్పారు. మీరు నాకేం నేర్పనే లేదే అన్నాను నేను దర్పంగా. అంత చిన్నపిల్లవాడినై నుండి అంత ధైర్యంగా మాట్లాడటం గొప్పే. నేను నీకేం నేర్పలేనిది నీకెలా తెలుసు? అయినా ఇంకా శాంతంగానే అడిగాడు. మరి మీరు నాతో మాట్లాడనే లేదుగా. నేను 3 వారాలు పనిచేశాను కానీ మీరు నాకేం నేర్పలేదు అన్నాను బొంగమూతి పెడుతూ. నేర్పటం అంటే మాట్లాడటము, ఉపన్యాసాలు ఇవ్వటమును? రిచ్ డాడ్ అడిగాడు. అవును, మరి అంతేగా అన్నాను. స్కూల్లో నీకలాగే నేర్పుతారు కానీ జీవితం అలా నేర్పదు. నా ఉద్దేశంలో జీవితం అందరికన్నా మంచి టీచర్. జీవితం నీతో దాదాపు ఎప్పుడూ మాట్లాడదు. అది నిన్ను అటు ఇటు తోస్తూ ఉంటుంది. అది తోసినప్పుడల్లా నిద్రలే, నేను నీకు ఒక విషయాన్ని నేర్పాలి అంటున్నట్టే లెక్క అన్నాడు ఆయన నవ్వుతూ. ఈయన ఏమంటున్నాడు? నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. జీవితం నన్ను అటు ఇటు తొయ్యటం, అది నాతో మాట్లాడటం అంటే అంటాడేమిటి? ఇప్పటికీ నేను ఉద్యోగం మానేయాల్సిందే అని నిర్ణయించుకున్నాను. నేను మాట్లాడుతున్నది ఒక పిచ్చివాడితో అని అనుకున్నాను. నువ్వు జీవితం నేర్పే పాటలను నేర్చుకుంటే బాగుపడతావు, లేకపోతే జీవితం నిన్ను తొయ్యటం మానదు. మనుషులు 2 రకాలు. కొందరు జీవితం తమని అడ్డదిడ్డంగా తోస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు. ఇంకొందరు కోపం తెచ్చుకొని ఎదురు తిరిగి జీవితాన్ని తోస్తారు. కానీ వాళ్ళు తమ బాస్నో, ఉద్యోగానో, భర్తనో, భార్యనో ఢీకొంటారు. వాళ్ళని తోసేది జీవితం అని వాళ్ళకి తెలీదు. ఆయన ఏమంటున్నాడో నాకు అస్సలు అర్థం కాలేదు. మనందరినీ జీవితం ఎటుపడితే తోస్తూ ఉంటుంది. కొందరు చేతులెత్తేస్తారు, కొందరు ఎదురు తిరుగుతారు, కొంత కొద్దిమంది పాఠం నేర్చుకొని ముందుకు సాగుతారు. వాళ్ళకి జీవితం తమని ఇలా తొయ్యటం బాగుంటుంది, ఈ కొద్దిమందికి ఆ తొయ్యటం అవసరమని, దానివల్ల ఏమైనా నేర్చుకోగలుగుతామని అనిపిస్తుంది. వాళ్ళు పాఠాలు నేర్చుకుంటూ ముందుకు పోతారు, ఎక్కువ మంది వెను చూపిస్తారు, నీలాంటి కొద్దిమంది ఎదురు తిరుగుతారు. రిచ్ డాడ్ లేచి నిలబడి మరమ్మత్తుకు ఎదురు చూస్తున్న పాత ఓటి కిటికీ తలుపుల్ని చూసి మూశాడు. అవి కిర్రుమని చప్పుడు చేశాయి. నువ్వు ఈ పాఠాన్ని నేర్చుకుంటే నువ్వు పెద్దయ్యాక తెలివైన వాడివి, ధనవంతుడివై సంతోషంగా జీవిస్తావు. లేకపోతే నువ్వు జీతాంతం నీ ఉద్యోగాన్నో, నీకు దొరికే తక్కువ జీతాన్నో, నీపై అధికారంను, నీ సమస్యలకు కారణమని తిట్టుకుంటూ బతుకుతావు. జీవితంలో ఏదో ఒక రోజున ఎక్కడి నుంచో పెద్ద అవకాశం ఊడిపడుతుందని, దాంతో నీ డబ్బు సమస్యల్ని తీరిపోతాయని ఆశిస్తూ బతుకుతుంటావు. నేను ఇంకా వింటున్నానా లేదా అని రిచ్ డాడ్ నాకేసి చూశాడు. ఆయన కళ్ళు నా కళ్ళు కలుసుకున్నాయి. మేమిద్దరం అలా చూస్తూ ఉండిపోయాం. ఆయన చెప్పిన ఆఖరి వాక్యం నా మనసులోకి ఇంకిపోయాక నేను నా కళ్ళు దించుకున్నాను. ఆయన చెప్పింది సరిగ్గానే ఉందని నాకు అర్థమైంది. నేను ఆయన్ని తప్పుపట్టాను, నేర్చుకోవాలని ఉందని అన్నాను, నేను ఎదురు తిరిగాను. ఆయన ఇంకా ఇలా అన్నాడు, ఒకవేళ నువ్వు పిరికివాడివి అయితే జీవితంలో డక్కా ముక్కిలు తగిలినప్పుడు చేతులెత్తేస్తావు. జీవితాంతం నువ్వు ఎటువంటి చిక్కులోనూ పడకుండా సరైన పనులే చేస్తూ అసలు జరగబోని సంఘటనల గురించి నిన్ను నువ్వు కాపాడుకుంటూ బతుకు వెళ్ళదీస్తావు. చివరికి ఎటువంటి ప్రత్యేకత లేని చాదస్తపు ముసలివాడిలా చనిపోతావు. నువ్వెంతో కష్టపడి పనిచేయడం వల్ల నీకు చాలామంది స్నేహితులు ఉంటారు. వాళ్ళకి నువ్వంటే నిజంగానే చాలా ఇష్టం ఉంటుంది. నువ్వు ఎటువంటి తెగింపు లేకుండా సరైన పనులు చేస్తూ బతికావు. కానీ నిజానికి నువ్వు జీవితం నిన్ను అటుపోట్లకి గురి చేస్తుంటే కిమ్మనకుండా దానికి లొంగిపోయి బతికావు. మనసులో తెగించి ఏమైనా చేయటానికి భయపడ్డావు. నీకు విజయం సాధించాలనే కోరిక లేకపోతే కానీ ఓడిపోతానేమో అనే భయం గెలుపు కలిగించే ఉత్సాహాన్ని అణిచివేసింది. నీ మనసుకు నువ్వు దానికోసం ప్రయత్నం చేయలేదని తెలుసు. నువ్వు జీవితంలో భద్రతనే కోరుకున్నావు. మా ఇద్దరి కళ్ళు మళ్ళీ కలుసుకున్నాయి. 10 సెకండ్ల పాటు మేము అలాగే ఒకరికేసి ఇంకొకరం చూస్తూ ఉండిపోయాం. ఆయన మాటల్లోని సారం అర్థమైన తర్వాత నేను కళ్ళు తిప్పుకున్నాను. అయితే మీరు ఇన్నాళ్ళు నన్ను తొయ్యడానికి ప్రయత్నించారా? కొంతమందికి అలా అనిపించవచ్చు, కానీ నీకు జీవితాన్ని కాస్త రుచి చూపించానని నేనంటాను అన్నాడు రిచ్ డాడ్ నవ్వుతూ. జీవితాన్ని రుచి చూపించడం ఏమిటి అన్నాను. నాకు ఇంకా కోపం తగ్గలేదు, కానీ నాలో కుతూహలం నేర్చుకోవాలన్న కోరిక తలెత్తాయి. డబ్బు ఎలా సంపాదించాలో నేర్పమని నన్ను మొట్టమొదటిసారి అడిగినది మీరిద్దరే. నా దగ్గర 150 మంది పనిచేస్తున్నారు. వాళ్ళలో ఒక్కరు కూడా డబ్బు సంపాదన గురించి నాకు ఏం తెలుసునని అడగలేదు. నన్ను ఉద్యోగం ఇవ్వమని, జీతం ఇవ్వమని అడుగుతారు తప్ప డబ్బు ఎలా సంపాదించాలో నేర్పమని ఎవరూ అడగరు. అందుకని తమ జీవితాల్లోని అధిక భాగం డబ్బు కోసం పనిచేస్తూ గడిపేస్తారు. కానీ వాళ్ళు దేనికోసం పనిచేస్తున్నారో అసలు అర్థమే చేసుకోరు. నేను శ్రద్ధగా ఆయన చెప్పేది వింటూ కూర్చున్నాను. అందుచేత నువ్వు డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకోవాలని అనుకుంటున్నావని మైక్ నాతో అన్నప్పుడు, నేను మీకోసం జీవితానికి అతి దగ్గరగా ఉండేట్టు ఒక పాఠ్యక్రమాన్ని రూపొందించాను. నేను శోష వచ్చి పడిపోయేదాకా మీతో మాట్లాడగలను, కానీ మీరు నా మాటలేవి వినిపించుకోరు. అందుకనే జీవితం మిమ్మల్ని కొద్దిగా ఒక కుదుపు కుదిపి వదిలేట్టు చేద్దామని, అప్పుడే మీరు వినిపించుకుంటారని అలా చేశాను. అందుకే మీకు 10 సెంట్లు మాత్రమే ఇచ్చాను. అయితే గంటకి 10 సెంట్లు చొప్పున పనిచేసి నేను నేర్చుకున్న పాఠం ఏమిటి? మీరు పరమలోభి అని, మీ కింద పనిచేసే వాళ్ళ చేత తక్కువ జీతానికి ఎక్కువ పనిచేయించుకుంటారని తెలుసుకోవటమా అని అడిగాను. రిచర్డ్ కుర్చీలో వెనక్కి వాలి మనస్ఫూర్తిగా నవ్వాడు. అలా చాలాసేపు నవ్వాక, నువ్వు నా గురించి నీ అభిప్రాయం మార్చుకోవటం మంచిది. నేనే నీకు సమస్యనని అనుకుంటూ నన్ను తప్పుపట్టడం మానేయి. ఒకవేళ నేను నీకు సమస్య అనుకున్నట్టయితే నన్ను మార్చవలసి ఉంటుంది. నువ్వే నీకు సమస్యవని తెలుసుకుంటే అప్పుడు నిన్ను నువ్వు మార్చుకోవచ్చు. కొత్త విషయాలు నేర్చుకొని తెలివితేటలు సంపాదించు. చాలామంది తాము మారటానికి ఇష్టపడరు, కానీ లోకంలో మిగతా వాళ్ళందరూ మారాలని అనుకుంటారు. నేను నీకు ఇంకో సంగతి చెప్పాలి, ఎదుటి వాళ్ళని మార్చడం కన్నా ఎవరిని వాళ్ళు మార్చుకోవడం తేలిక అన్నాడు. నాకు అర్థం కాలేదు అని అన్నాను. నీ సమస్యలకి నన్ను తప్పుపట్టకు, రిచర్డ్ విసుగ్గా అన్నాడు. కానీ మీరు నాకు 10 సెంట్లే ఇస్తున్నారు. అయితే నువ్వు నేర్చుకుంటున్నది ఏమిటి అన్నాడు రిచర్డ్ నవ్వుతూ. మీరు పరమ లోబీ అని అన్నాను వంకర్ నవ్వు నవ్వుతూ. చూసావా, ఇంకా నేనే నీ సమస్యనే అనుకుంటున్నావు అన్నాడు రిచర్డ్. మరి మీరే కదా. సరే, అయితే నువ్వు అలా అనుకున్నంతకాలం నువ్వేమీ నేర్చుకోలేవు. నేనే నీ సమస్య అనే ధోరణిలో ఆలోచిస్తే ఇంకా నువ్వేం చేయగలవు? నా జీతం పెంచకపోయినా, నా పట్ల మర్యాదగా ఉండకపోయినా నేను పని మానేసి వెళ్ళిపోతాను. మంచి మాట అన్నావు. చాలామంది చేసే సరిగ్గా ఇది. వాళ్ళు పని మానేసి మరో ఉద్యోగం వెతుక్కుంటారు. మంచి అవకాశం కోసం, ఎక్కువ జీతం దొరికే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ కొత్త ఉద్యోగం, ఎక్కువ జీతమే తమ సమస్యకి పరిష్కారాలని అనుకుంటారు. కానీ చాలామంది సమస్య ఆ రకంగా తీరనే తీరదు అన్నాడు రిచర్డ్. అయితే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? ఈ ముష్టి 10 సెంట్లు తీసుకొని అదే మహాభాగ్యం అని సంతోషిస్తే తీరుతుందా అని అడిగాను. రిచ్ డాడ్ నవ్వాడు. మిగతా వాళ్ళందరూ చేసే పని అదే, తమకి తమ కుటుంబానికి ఆ జీతం సరిపోదని, అవసరాలు తీర్చుకోవడానికి ఎంతో సంఘర్షణ చేయాల్సి ఉంటుందని తెలిసి కూడా మాట్లాడకుండా జీతం తీసుకుంటారు. ఎక్కువ జీతం ముట్టే వరకు ఎదురుచూస్తూ జీతం పెరిగితే కష్టాలు గట్టెక్కుతాయి అనుకుంటూ ఉంటారు. చాలామంది ఇచ్చిన జీతం పుచ్చుకుంటారు, కానీ కొందరు ఇంకో ఉద్యోగం కూడా చేసుకుంటూ కష్టపడి పనిచేస్తారు. అయినా రెండో ఉద్యోగంలో కూడా తక్కువ జీతానికే పనిచేస్తారు అన్నాడు. నేను నీలకేసి చూస్తూ తలదించుకొని కూర్చొని రిచ్ డాడ్ నేర్పుతున్న పాఠాన్ని కొంచెం కొంచెం అర్థం చేసుకోసాగాను. ఆయన జీవితాన్ని నాకు రుచి చూపిస్తున్నాడని అర్థమైంది. చివరికి నేను తలెత్తి ఆయనకేసి చూస్తూ అదే ప్రశ్న మళ్ళీ అడిగాను, అయితే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? ఇది అన్నాడు ఆయన మృదుగా నా తల మీద చరుస్తూ, నీ రెండు చెవుల మధ్య ఉందే అది. ఆ క్షణాన్ని రిచ్ డాడ్ నాతో ఒక కీలకమైన దృష్టికోణాన్ని పంచుకున్నాడు. అది ఆయన దగ్గర పనిచేసే వాళ్ళలో కానీ మా పూర్ డాడ్లో కానీ కనబడలేదు. అదే ఆయన హవాయిలోని గొప్ప ధనవంతుల్లో ఒకటిగా చేసింది. కానీ పెద్ద చదువులు చదివిన మా పూర్ డాడ్ మట్టుకు జీవితాంతం ఆర్థిక సమస్యలతో పోరాడుతూనే గడిపాడు. ఒక జీవితకాలంలో ఈ అద్భుతమైన దృష్టికోణం గొప్ప మార్పుల్ని సృష్టించగలదు. రిచ్ డాడ్ మళ్ళీ మళ్ళీ చెప్పిన ఈ దృష్టికోణాన్ని నేను నా మొట్టమొదటి పాఠం అంటాను. బీదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు, ధనికుల కోసం డబ్బు పనిచేస్తుంది. ఆ చక్కటి శనివారం ఉదయాన మా పూర్ డాడ్ ఇన్నాళ్ళు నాకు నేర్పిన దానికి పూర్తిగా విరుద్ధమైన ఒక పాఠాన్ని, ఒక దృష్టికోణాన్ని నేర్చుకున్నాను. 9 ఏళ్ల వయసులో నా ఇద్దరు నాన్నలు నేనేదో నేర్చుకోవాలనే అనుకుంటున్నారని గ్రహించాను. ఇద్దరూ నన్ను చదువుకోమని ప్రోత్సహించారు, కానీ ఒకే విషయాలని కాదు. పెద్ద చదువులు చదువుకున్న మా నాన్న తను చేసినదే నన్ను కూడా చేయమని సిఫార్సు చేశాడు. బాబు, నువ్వు కష్టపడి చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకో, అప్పుడే నీకు ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం దొరికి హాయిగా బతకగలుగుతావు. ఆ కంపెనీలో నీకు మంచి అవకాశాలు ఉన్నాయని, నీకు అక్కడ పనిచేయడం వల్ల లాభం ఉంటుందని నువ్వు తెలుసుకోవాలి. నా రిచ్ డాడ్ డబ్బు ఎలా పనిచేస్తుందో నేర్చుకోమన్నాడు, అప్పుడే దాని చేత నా పనులు నెరవేరగలవని చెప్పాడు. ఈయన చెప్పే పాఠాలు నేను జీవితంలో ఆయన మార్గదర్శకత్వంలో నేర్చుకుంటాను, కానీ క్లాస్ రూమ్లో కాదు. రిచ్ డాడ్ మొదటి పాఠాన్ని కొనసాగించాడు. గంటకి 10 సెంట్లకి పనిచేయవలసి రావటం, నీకు కోపం తెప్పించడం చూసి నేను సంతోషించాను. నీకు కోపం రాకుండా ఆనందంగా నేను ఇచ్చినది తీసుకొని పనిచేసి ఉంటే నీకు నేనేమీ నేర్పలేనని చెప్పి ఉండేవాడిని. చూసావుగా, నిజంగా ఏమైనా నేర్చుకోవాలని అనుకుంటే బోల్డంత శక్తి ధారపోయాలి. మనిషిలో ప్రబలమైన భావన, తీవ్రమైన కోరిక ఉండాలి. కోపం అనేది ఆ ఫార్ములాలో ఒక అతి ముఖ్యమైన భాగం. ఆవేశంలో కోపము, ప్రేమ రెండూ కలగలిసిపోయి ఉంటాయి. డబ్బు విషయానికి వచ్చేసరికి చాలామంది భద్రత గురించి ఆలోచిస్తారు, తెగవ చూపించరు. అందుకని వాళ్ళకి తోవ చూపించేది భయమే కానీ ఆవేశం కాదు. మరి అందుకేనా వాళ్ళు తక్కువ జీతానికే ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంటారు అన్నాను. అవును, నేను చెరుకు తోటలు పెంచేవాళ్ళలాగా గవర్నమెంట్ లాగా పెద్ద పెద్ద జీతాలు ఇవ్వని నన్ను అందరూ ఆడిపోసుకుంటారు. నేను జీతాలుగా సరిగ్గా ఇవ్వనని, పని ఎక్కువ చేయించుకుంటానని, వాళ్ళని ఉపయోగించుకుంటానని నా మీద సొడ్డు వేస్తారు. కానీ పనిచేసే వాళ్ళు తమని తామే ఉపయోగించుకుంటారని నేను అంటాను. భయపడేది వాళ్ళు, నేను కాదు అన్నాడు రిచ్ డాడ్. కానీ వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇవ్వని మీకు అనిపించదా? నేను అలా అనుకోవాల్సిన పని లేదు. పైగా ఎక్కువ డబ్బు ఇచ్చినా మాత్రం సమస్య తీరదు. మీ నాన్ననే చూడు, ఆయన చాలా డబ్బు సంపాదిస్తున్నాడు, ఆయన తన బిల్లులన్నీ కట్టలేకపోతున్నాడు. చాలామంది ఎక్కువ డబ్బు ఇస్తే ఎక్కువ అప్పులు చేస్తారు. అందుకే నా గంటకి 10 సెంట్లు, అది కూడా పాఠంలో భాగమేనా అన్నాను నవ్వుతూ. సరిగ్గా గ్రహించావు అన్నాడు రిచ్ డాడ్ నవ్వుతూ. మీ నాన్న స్కూల్కి వెళ్ళి గొప్ప చదువులు చదువుకున్నాడు, ఎందుకంటే ఆయన ఆ చదువుతో మంచి జీతం వచ్చే ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నాడు, సంపాదించాడు కూడా. కానీ ఆయన డబ్బు సమస్యలు తీరలేదు, ఎందుకంటే స్కూల్లో ఆయన డబ్బు గురించి ఏం నేర్చుకోలేదు. అంతేకాక ఆయనకి డబ్బు కోసం పనిచేయటంలోనే ఇంకా నమ్మకం. మీకు లేదా? నిజం చెప్పాలంటే లేదు. డబ్బు కోసం పనిచేయటం నేర్చుకోవాలనుకుంటే స్కూల్లోనూ చదువుకో, ఆ పాఠాలు నేర్చుకోవడానికి అది చాలా మంచి చోటు. కానీ డబ్బు చేత ఎలా పనిచేయించుకోవాలని నేర్చుకోవాలనుకుంటే నేను నీకు నేర్పిస్తాను, కానీ నువ్వు నేర్చుకోవాలనుకుంటేనే సుమా. అందరూ నాలాగా దీన్ని నేర్చుకోవాలనుకోరు, ఎందుకంటే డబ్బుకు సంబంధించిన విషయాలు చర్చించేటప్పుడు భయం నిన్ను వెంటాడుతూ ఉన్నట్టయితే డబ్బు కోసం పనిచేయటమే సులభం అనిపిస్తుంది. నాకు అర్థం కాలేదు అన్నాను కనుబొమ్మలు ముడుస్తూ. దాని గురించి ఇప్పుడే ఆలోచించకు. భయం వల్లే చాలామంది జీతానికి పనిచేస్తానని మాత్రం తెలుసుకో. బిల్లులు కట్టలేమేమో అనే భయం, ఉద్యోగం ఊడుతుందో అనే భయం, డబ్బు సరిపోదన్న భయం, మళ్ళీ కొత్తగా ఉద్యోగాల వేట మొదలు పెట్టాలన్న భయం, వృత్తి వ్యాపారాలు నేర్చుకోవాలనుకుని పెద్ద 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 చదువులు చదివి ఆ తర్వాత డబ్బు కోసం పనిచేసే వాళ్ళందరూ చెల్లించాల్సిన మూల్యం ఇది. మనలో చాలామంది డబ్బుకు బానిసలైపోతారు, ఆ తర్వాత తమ బాస్ మీద కోపాన్ని వెళ్ళగక్కుతారు. డబ్బు చేత పనిచేయించుకోవటం అనేది పూర్తిగా ఇంకో రకమైన చదువు కదా అన్నాను. అవును, తప్పకుండా అన్నాడు రిచ్ డాడ్. ఆ అందమైన శనివారం ఉదయం పూట మేమిద్దరం మౌనంగా కూర్చున్నాం. నా స్నేహితులు సరిగ్గా ఇదే సమయంలో లిటిల్ లీగ్ బేస్బాల్ గేమ్ మొదలుపెట్టి ఉంటారు, కానీ ఎందుకో తెలియదు గంటకి 10 సెంట్లకు పనిచేస్తానని ఒప్పుకోవడం వల్ల నాకు మంచి జరిగింది అని అనుకున్నాను. నా స్నేహితులు స్కూల్లో నేర్చుకోలేనిదేదో నేను నేర్చుకోబోతున్నానని గ్రహించాను. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా, రిచ్ డాడ్ అడిగాడు. ఓ నేను సిద్ధం అన్నాను పళ్ళని బయటపెట్టి. నేను నా మాట నిలుపుకున్నాను. దూరం నుంచే ఇన్నాళ్ళు నీకు నేను నేర్పుతూనే ఉన్నాను. 9 ఏళ్ల వయసులో డబ్బు కోసం పనిచేయటం అంటే ఎలా ఉంటుందో నువ్వు రుచి చూశావు. పోయిన నెలని 50 ఏళ్లతో గణించి చూడు. చాలామంది తమ జీవితాలను ఏం చేస్తూ గడుపుతారో నీకు అర్థమవుతుంది అన్నాడు రిచ్ డాడ్. నాకు అర్థం కాలేదు అన్నాను. నా కోసం నీ వంతు వచ్చేదాకా ఆగటం నీకెలా అనిపించింది? ఒకసారి ఉద్యోగంలో చేరటానికి, ఒకసారి జీతం పెంచమని అడగటానికి నువ్వు వేచి ఉండాల్సి వచ్చింది కదా, ఘోరంగా అనిపించింది అన్నాను. డబ్బు కోసం పనిచేయాలని అనుకునే వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి అన్నాడు రిచ్ డాడ్. మరి 3 గంటలు పనిచేశాక మిసెస్ మార్టిన్ నీ చేతిలో 3 10 సెంట్లు నాణాలు పెడితే ఏమనిపించింది? అది చాలదనిపించింది, అది అసలు సంపాదనలాగే కనిపించలేదు, నాకు నిరాశ కలిగింది అన్నాను. చాలామంది ఉద్యోగస్తులకి తమ జీతాన్ని చూసుకుంటే అలాగే అనిపిస్తుంది, ముఖ్యంగా పనులకి వాటికి కొత్త డబ్బు మినహాయించి మిగతాది చేతికి వచ్చినప్పుడు. కనీసం నీకు 100% దొరికింది అంటే అందరికీ జీతం మొత్తం అందదా? దుర్గంతపోతూ అడిగాను. అయ్యో అందదు, ప్రభుత్వం ధనవంతు ఎప్పుడు ముందే తీసేసుకుంటుంది. అది ఎలా సాధ్యం? పన్నులు, నువ్వు సంపాదించిన దాని మీద పన్ను ఉంటుంది, నువ్వు ఖర్చు పెడితే దాని మీద పన్ను ఉంటుంది, డబ్బు కూడబెట్టినా పన్ను ఉంటుంది, నువ్వు చనిపోయాక కూడా పన్ను చెల్లించాలి. ప్రభుత్వం అలా చేస్తే జనం ఎందుకు ఊరుకుంటారు? ధనవంతులు ఊరుకోరు, బీదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఏమనరు. నేను మీ నాన్నకన్నా ఎక్కువ సంపాదిస్తానని పందెం వెయ్యగలను, అయినా ఆయన నాకన్నా ఎక్కువ డబ్బులు పన్ను రూపంలో కడతాడు అన్నాడు రిచ్ డాడ్ నవ్వుతూ. అదేలా అన్నాను. 9 ఏళ్ల వయసులో అది నాకు అర్థం లేనిదిగా కనిపించింది. ఎవరైనా ప్రభుత్వం తమ పట్ల ఎలా ప్రవర్తిస్తుంటే ఎలా ఊరుకుంటారు అన్నాను. రిచ్ డాడ్ ఏమి జవాబు చెప్పలేదు. ఊరికే వటవట వాగకుండా తను చెప్పే విషయాలు నేను వినాలని అనుకుంటున్నట్టున్నాడు. కొంతసేపటికి నా ఆవేశం తగ్గింది. నేను విన్నది నాకు నచ్చలేదు. మా నాన్న ఎప్పుడు పన్నుల రూపంలో బోలెడంత డబ్బు కట్టడం గురించి చిరాకు పడుతూ ఉండటం నాకు తెలుసు, కానీ ఆయన ఏం చేసేవాడు కాదు. అంటే జీవితం ఆయన్ని ఇటు ఇటు తొయ్యడం చేతే అలా ప్రవర్తించాడా? రిచ్ డాడ్ నెమ్మదిగా మౌనంగా తన కుర్చీలో ముందుకి వెనక్కి ఊగుతూ నాకేసి చూడసాగాడు. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అన్నాడు. నేను తల్లాడించాను. నేను ముందే చెప్పినట్టు చేర్చుకోవాల్సింది చాలా ఉంది. డబ్బు చేత నీ పనులు ఎలా చేయించుకోవాలో నేర్చుకోవడానికి ఒక జీవితకాలం అధ్యయనం చేయాలి. ఎక్కువ మంది 4 ఏళ్ళు కాలేజీ చదువు చదువుతారు, అక్కడితో వాళ్ళ చదువు పూర్తవుతుంది. నా జీవితకాలం అంతా నేను డబ్బు గురించి అధ్యయనం చేస్తూనే ఉంటానని నాకు తెలుసు, ఎందుకంటే నేను ఎంత ఎక్కువగా దాని గురించి తెలుసుకుంటే తెలుసుకోవాల్సినది ఇంకా చాలా ఉందని గ్రహిస్తాను. చాలామంది విషయాన్ని అధ్యయనం చేయరు. వాళ్ళు ఉద్యోగం చేసి జీతం సంపాదించి జమా ఖర్చులు పద్దులు చేసి అంతటితో ఆగిపోతారు. ఇన్ని చేసినా తమకి డబ్బు ఇబ్బందులు ఎందుకున్నాయో అని ఆశ్చర్యపోతారు. అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తే తమ సమస్యలు తీరుతాయనుకుంటారు. ఆర్థిక శాస్త్రం గురించి ఏమి తెలియకపోవటమే తమ అసలు సమస్య అని ఎవరు గ్రహించరు. అయితే మా నాన్నకి పనుల సమస్య ఉండటానికి కారణం ఆయనకి డబ్బు గురించి అవగాహన లేకపోవడమా? నాకు రిచ్ డాడ్ మాటలు సరిగ్గా అర్థం కాక అడిగాను. చూడు, పన్నులనేవి డబ్బుతో ఎలా పని జరిపించుకోవడం అనే దానిలో ఒక చిన్న భాగం. ఇవాళ నీకు ఇంకా డబ్బు సంపాదించడం గురించిన ఒక కోరిక తీవ్రంగా ఉందో లేదో మాత్రం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. చాలామందికి అలాంటి కోరిక ఉండదు. స్కూల్కి వెళ్ళి ఏదో ఒక వృత్తి విద్య నేర్చుకొని సరదాగా పనిచేసుకుంటూ బోల్డెంత డబ్బు సంపాదించాలని అనుకుంటారు. ఒకరోజు హఠాత్తుగా పెద్ద పెద్ద డబ్బు ఇబ్బందులు కలిగేసరికి వాళ్ళు మేలుకుంటారు. అప్పుడు ఇక తమ ఉద్యోగాలను మానలేరు. డబ్బుతో పని చేయించుకోవడానికి బదులు డబ్బు కోసం పనిచేయడం నేర్చుకోవడం వల్ల కలిగే నష్టం ఇదే. మరైతే నీకు ఇంకా నేర్చుకోవాలన్న తహత ఉందా? రిచ్ డాడ్ మళ్ళీ అడిగాడు. నేను అవునని తలాడించాను. గుడ్, అయితే వెళ్ళి పనిచేయి, ఈసారి నేను నీకు అసలు జీతమే ఇవ్వను అన్నాడు రిచ్ డాడ్. ఏమిటి అన్నాను నివ్వెరపోతూ. నేను అన్నది నువ్వు విన్నావు. ఏమీ లేదు, నువ్వు ప్రతి శనివారం మునుపటిలాగే 3 గంటలు పనిచేస్తావు, కానీ ఈసారి నీకు గంటకి 10 సెంట్లు చొప్పున జీతం ముట్టదు. డబ్బు కోసం పనిచేయటం అంటే ఏమిటో నేర్చుకోవాలని నువ్వే అన్నావు కదా, అందుకే నేను నీకు జీతం ఇవ్వబోవటం లేదు. నేను విన్న మాటల మీద నాకు నమ్మకం కలగలేదు. నేను ఈ విషయం మైక్తో ముందే చెప్పాను, వాడు అప్పుడే పని ప్రారంభించాడు. సీలు వేసిన డబ్బాలని దుమ్ము దులిపి ఆరల్లో సర్దుతున్నాడు, ఆ పని జీతం తీసుకోకుండా చేస్తున్నాడు. నువ్వు కూడా త్వరగా అక్కడికి చేరుకోవడం మంచిది. ఇది అన్యాయం అని అరిచాను. మీరు ఎంతో కొంత జీతం ఇవ్వాల్సిందే అన్నాను. మరి నువ్వు నేర్చుకోవాలన్నావు కదా, ఇప్పుడే కనుక ఇది నేర్చుకోకపోతే పెద్ద అయ్యాక నా లివింగ్ రూమ్లో కూర్చున్న 2 స్త్రీలల వయసు మళ్ళీ నా ముసలి వాడిలా తయారవుతావు. ఎప్పుడు నేను నిన్ను ఉద్యోగం నుంచి తీసేయకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటూ బతుకుతావు, లేదా మీ నాన్నలాగా బోల్డెంత డబ్బు సంపాదిస్తూ కూడా మెడదాకా అప్పుల్లో కూరుకుపోయి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఆ సమస్య తీరుతుందని ఆశిస్తూ ఉండిపోతావు. నీకు కావాల్సింది అదే అయితే నేను మళ్ళీ మునుపటిలో నీకు గంటకి 10 సెంట్లు జీతం ఇస్తాను, లేదా అందరూ పెద్ద అయ్యాక ఏం చేస్తారో అదే నువ్వు కూడా చేద్దువు కానీ. జీతం సరిపోవటం లేదని ఫిర్యాదు చేస్తూ ఉద్యోగం వదిలేసి ఇంకో ఉద్యోగాన్ని వెతుక్కుంటూ పొదువు కానీ. అయితే నేనేం నన్నేం చేయమంటారు అన్నాను. రిచ్ డాడ్ నా తల మీద చేత్తో తట్టి, దీన్ని ఉపయోగించు, దీన్ని సరిగ్గా ఉపయోగించావంటే నువ్వు త్వరలో నీకు అవకాశం వచ్చినందుకు నాకు కృతజ్ఞతలు చెప్తావు, అంతేకాదు పెద్దయ్యేసరికి ధనవంతుడు అవుతావు అన్నాడు ఆయన. నాకు ఇంకా నమ్మకం కలగలేదు. ఈయన నన్ను మోసం చేస్తున్నాడేమో అనే అనుమానం కలిగి ఏమీ మాట్లాడకుండా నిల్చుండిపోయాను. నేను వచ్చింది జీతం పెంచమని అడిగేందుకు. తీరా చూస్తే జీతం లేకుండా పనిచేయమంటున్నాడు ఈయన. రిచర్డ్ మళ్ళీ నా తల మీద తట్టి, దీన్ని ఉపయోగించు, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళి పని మొదలుపెట్టు అన్నాడు. పాఠం ఒకటి, ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు. నేను నా పూడ్యాడ్తో నాకు జీతం లేదని చెప్పలేదు. ఆయనకి అది అర్థమయ్యేది కాదు. అది కాక నాకే ఇంకా సరిగ్గా అర్థం కాని విషయాన్ని నేను ఆయనకు వివరించదలుచుకోలేదు. ఇంకో 3 వారాల దాకా మైక్ నేను ప్రతివా శనివారం 3 గంటల సేపు పనిచేశాం ఉచితంగా. పని నాకేం కష్టం అనిపించలేదు. పైగా చేయగా చేయగా అది చాలా సులభమని కూడా అనిపించసాగింది. నేను బాధపడినది బేస్బాల్ ఆడలేకపోతున్నానే, కామిక్ బుక్స్ కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు లేవని. 3వ వారం రిచర్డ్ మేము పనిచేసే చోటికి వచ్చాడు. ఆయన ట్రక్కు పార్కింగ్ ప్రదేశంలో ఆగిన చప్పుడు వినిపించింది. ఇంజన్ ఆఫ్ చేసినప్పుడు పటపడమని చప్పుడు వచ్చింది. ఆయన స్టార్లోకి వచ్చి మిస్సెస్ మార్టిని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. స్టోర్లో పనులు ఎలా జరుగుతున్నాయని అడిగి ఆయన ఐస్ క్రీమ్లు ఉంచిన ఫ్రీజర్ దగ్గరికి వెళ్ళి 2 ఐస్ క్రీమ్ బార్లు బయటికి తీశాడు. వాటికి డబ్బులు చెల్లించి మైక్ని నన్ను రమ్మని సంజ్ఞ చేశాడు. పిల్లలు పదండి అలా తిరగొద్దాం అన్నాడు. మేము రోడ్డు దాటేటప్పుడు కొన్ని కార్లను తప్పించుకుంటూ అవతల వైపు ఉన్న పెద్ద గడ్డి మైదానంలోకి నడిచాం. అక్కడ కొంతమంది పెద్దవాళ్ళు సాఫ్ట్ బాల్ ఆడుతున్నారు. దూరంగా ఒక మూలన్న పిక్నిక్ బల్ల దగ్గర కూర్చుంటూ ఆయన మైక్కి నాకు తనకున్న ఐస్ క్రీముల్ని అందించాడు. ఏమిటి సంగతి, పని ఎలా ఉంది? బాగానే ఉంది అన్నాడు మైక్. నేను కూడా అవునని తలాడించాను. ఏమైనా నేర్చుకున్నారా లేదా అన్నాడు రిచర్డ్. మైక్ నేను ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం, భుజాలు ఎగరేసాం. ఆ తర్వాత ఒకేసారి ఇద్దరం తలలు అడ్డంగా ఊపాం. జీవితం పన్నే అతిపెద్ద వలల నుంచి తప్పించుకోవటం. అయితే మీరిద్దరు ఇక ఆలోచించడం మొదలుపెట్టడం మంచిది. జీవితం నేర్పబోయే అతిపెద్ద పాఠాలలో ఒకదాన్ని మీరు ఇప్పుడు నేర్చుకోబోతున్నారు. ఈ పాఠాన్ని మీరు నేర్చుకున్నట్టయితే మీరు స్వేచ్ఛగాను నిశ్చింతగాను ఒక గొప్ప జీవితాన్ని గడపగలుగుతారు. కానీ ఈ పాఠాన్ని నేర్చుకోకపోయినట్టయితే మీరు మిస్సెస్ మార్టిన్ లాగానో లేదా ఈ మైదానంలో సాఫ్ట్ బాల్ ఆడే వీళ్ళందరి లాగానో బతుకుతారు. వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు అతి తక్కువ డబ్బు సంపాదన కోసం. విలకడైన ఉద్యోగం అనే భ్రమనే పట్టుకొని వేలాడుతూ ఉంటారు. ప్రతి 7 దొరికే 3 వారాల సెలవు కోసం ఎదురుచూస్తూ గడుపుతారు. 45 ఏళ్ళు పనిచేశాక దొరకబోయే ముష్టి పెన్షన్ కోసం ఎదురుచూస్తారు. అలాంటి జీవితం గడపాలని మీరు ఉవ్వులూరుతున్నట్టయితే నేను మీ జీతం 10 సెంట్ల నుంచి గంటకి 25 సెంట్లకు పెంచుతాను. కానీ వీళ్ళందరూ కష్టపడి పనిచేసే మంచి మనుషులు, వీళ్ళని మీరు వెక్కిరిస్తున్నారా? నేను కొంచెం కోపంగా అడిగాను. రిచ్ డాడ్ చిరునవ్వు నవ్వాడు. మిస్సెస్ మార్టిన్ నాకు తల్లి లాంటిది. నేను ఆవిడ పట్ల అంత నిర్దయగా ఉండలేను. నేను మీ కళ్ళకి క్రూరులా కనిపించవచ్చు, ఎందుకంటే నేను ఒక విషయాన్ని మీ ఇద్దరి దృష్టికి తీసుకువద్దామని ప్రయత్నిస్తున్నాను. మీరు విశాలమైన దృష్టిని పెంపొందించుకునేందుకు సాయం చేస్తున్నాను. మీకు తెలియని విషయాలని తెలియజేయాలనుకుంటున్నాను. వాటిని చాలామంది చూసి కూడా లాభం పొందలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళ చాలా సంకుచిత దృష్టి. చాలామంది తాము చిక్కుకొని ఉన్న వాళ్ళని చూడలేరు అని చెప్పే సరిగ్గా అర్థం కాక మైక్ నేను అలాగే చూస్తూ కూర్చుండిపోయాం. ఆయన నిర్దయగా మాట్లాడుతున్నప్పటి నుంచిప్పటికీ మాకు ఏదో తెలియజేయాలని ఆయన ఎంతో తపన పడుతున్నాడనేది మాత్రం మాకు అర్థమైంది. రిచర్డ్ నవ్వుతూ, గంటకు 25 సెంట్లు అనే మాట విని మీకు సంతోషం కలగడం లేదు, మీ గుండె కొంచెం వేగం కొట్టుకోవడం లేదు అన్నాడు. నేను తల అడ్డంగా ఆడించి లేదు అన్నాను. కానీ నిజానికి నా గుండె కొంచెం వేగంగానే కొట్టుకుంటుంది. గంటకు 25 సెంట్లు నా లెక్కన బోల్డెంత డబ్బు. సరే, నేను మీకు గంటకు $1 ఇస్తాను అన్నారు రిచర్డ్ కుంటగా నవ్వుతూ. ఇక నా గుండె వేగంగా పరిగెత్తసాగింది. నా బుర్ర ఒప్పుకో ఒప్పుకో అంటూ అరవసాగింది. నా చెవులు నేనే నమ్మలేకపోయాను. అయినా నేను నోరు విప్పలేదు. సరే, గంటకి $2. 9 ఏళ్ళ నా చిన్ని గుండె బుల్లి బుర్ర పేలిపోయినంత పనైంది. ఎంతైనా ఇది 1956 నాటి మాట. గంటకి $2 సంపాదించినట్టయితే నేను ప్రపంచంలో కల్లా ధనవంతుడైన పిల్లవాడిని అయ్యేవాడిని. అంత డబ్బు సంపాదించడం నేను కల్లో కూడా ఊహించని విషయం. సరే అందామని అనిపించింది. నేను ఈ బీరం ఒప్పుకుందామని అనుకున్నాను. కొత్త సైకిల్, కొత్త బేస్బాల్ గ్లోవ్స్, నా చేతిలో డబ్బు చూశాక నా స్నేహితుల కళ్ళలో కనబడే ఆరాధన, నా కళ్ళ ముందు నాట్యం చేయసాగాయి. వీటన్నిటికన్నా మించి జిమ్మి వాడి భాగ్యవంతులైన స్నేహితులు ఇంకా జన్మలో నన్ను పెదవాన్ని అనరు అనే ఆలోచన నిలవనియ్యలేదు. కానీ నా నోరు పెగలేదు ఎందుకు. బహుశా నా బుర్ర మరి వేడెక్కిపోయి లోపల ఏదో ఫ్యూజ్ ఎగిరిపోయి ఉంటుంది. కానీ నా మనసు లోతులో ఆ $2 నాకు కావాలన్న కోరిక మాత్రం బలంగా నాటుకుంది. ఐస్ క్రీమ్ కరిగిపోయి నా చేతి నుంచి కిందికి కారిపోతుంది. ఐస్ క్రీమ్ పుల్ల మాత్రం నా చేతిలో మిగిలింది. ఆ పుల్ల కింది భాగంలో వెనిలా చాక్లెట్ ముద్ద అతుక్కొని చీమలకి విందుగా మారింది. రిచర్డ్ తనకేసి కళ్ళార్పకుండా చూస్తున్న ఇద్దరు కుర్రాళ్ళకేసి చూశాడు. వాళ్ళిద్దరు కళ్ళు పెద్దవి చేసుకుని ఆయన వైపే చూస్తున్నారు. వాళ్ళ బుర్రలు పనిచేయడం మానేసినట్టు వాళ్ళు మొహాలే చెప్తున్నాయి. మమ్మల్ని పరీక్షిస్తున్నానని ఆయనకు తెలుసు. మాలో ఎక్కడో ఆయన మా ముందుంచిన బేరాన్ని ఒప్పుకోవాలనే తపన ఉందని కూడా ఆయన గ్రహించాడు. ప్రతి మనిషిలోనూ బలహీనమైన ఆత్మ ఉంటుందని, అవసరాలను తీర్చుకోవడానికి అది అమ్ముడు పోతుందని ఆయనకు తెలుసు. అదేవిధంగా ప్రతి మనిషిలోనూ ఉండే ఆత్మలో ఒక భాగం చాలా బలంగా ఉంటుందని, ఏమిచ్చినా దాన్ని కొనటం వీలు కాదని కూడా ఆయనకు తెలుసు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ బలంగా ఉందనేదే ప్రశ్న. ఆయన తన జీవితంలో ఎన్నో ఆత్మలను ఇలా పరీక్షించి చూశాడు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ చేసిన ప్రతి మనిషి ఆత్మని ఆయన పరీక్షించి చూశాడు. సరేనా, గంటకి $5. హఠాత్తుగా నా మనసు మూగబొట్టినట్టు అయింది. లోపల ఏదో మార్పు జరిగింది. ఆయన ఇస్తానన్న డబ్బు మరీ ఎక్కువ అనిపించింది. అది చాలా హాస్యాస్పదంగా కనిపించింది. 1956లో చాలామంది పెద్దవాళ్ళకి గంటకి $5 కన్నా ఎక్కువ జీతం ఇచ్చేవారు కాదు. ప్రలోభం మాయమైంది. ఒక రకమైన ప్రశాంతతని అనుభవించాను. నెమ్మదిగా పక్కకి తిరిగి మైక్కేసి చూశాను. వాడు నాకేసి చూశాడు. నా ఆత్మలోని అవసరాలకి లొంగి బలహీనమైన భాగం మౌనం వహించింది. నాలో ధరికి లొంగిని భాగం ఏదో పైకి వచ్చింది. నా బుర్రలో ఒక రకమైన ప్రశాంతత, డబ్బు గురించి ఒక నిశ్చయం చోటు చేసుకున్నాయి. మైక్ కూడా అదే స్థితికి చేరుకున్నాడని నాకు అర్థమైంది. గుడ్ అన్నాడు రిచర్డ్ మృదువుగా. చాలామందికి ఒక విలువ ఉంటుంది. భయం, లోభం అనే భావాల వల్ల ప్రతి మనిషికి ఒక విలువ అంటూ ఏర్పడుతుంది. ముందుగా డబ్బు లేకుండా పోతుందేమో అన్న భయం మనని కష్టపడి పనిచేసేందుకు ప్రేరేపిస్తుంది. ఆ తర్వాత మనకి జీతం డబ్బులు అందాక లోభము కోరికలు డబ్బుతో మనం కొనుక్కోగలిగిన అద్భుతమైన వస్తువుల గురించిన ఆలోచనలను రేకెత్తిస్తాం. అప్పుడు ఇక మన ఆలోచనలు అదే గాడిలో పడి తిరుగుతూ ఉంటాయి అన్నాడు రిచ్ డాడ్. ఏమిటా గాడి అని అడిగాను. అదేమిటంటే పొద్దున్నే లేవటం, ఆఫీస్కి వెళ్ళటం, బిల్లులు చెల్లించడం, లేవటం, ఆఫీస్కి వెళ్ళటం, బిల్లులు చెల్లించడం. వాళ్ళ జీవితాలను కనిపించేవి రెండే రకమైన భావాలు, భయము లోభము. వాళ్ళకి ఎక్కువ డబ్బు ఇస్తామని ఎవరైనా అంటే వాళ్ళు అదే రకంగా పనిచేసుకుంటూ పోయి వాళ్ళ ఖర్చులను కూడా పెంచుకుంటారు. దీన్నే నేను ఎడదగని పోటీ అంటాను. ఇంకో మార్గం ఏదైనా ఉందా మైక్ అడిగాడు. ఉంది, కానీ చాలా కొద్దిమంది మాత్రమే దాన్ని కనుక్కోగలుగుతారు అన్నాడు రిచర్డ్ నెమ్మదిగా. ఆ మార్గం ఏమిటి అన్నాడు మైక్. నాతో పాటు పనిచేస్తూ నేర్చుకుంటూ దాన్ని మీరిద్దరు కనుక్కోగలుగుతారనే ఆశ. అందుకే మీకు ఎటువంటి జీతభత్యాలు ఇవ్వకుండా మీ చేత పనిచేస్తున్నాను. మాకు మీరేమైనా సూచన ఇవ్వకూడదు, ఎటువంటి ఫలితము పొందకుండా కష్టపడి పొరుగే పనిచేయడం మాకు విసుగ్గా ఉంది అన్నాడు మైక్. అయితే దీనికి తొలిమెట్టు మీరు నిజం చెప్పడం అన్నాడు రిచర్డ్. మేమేమి అబద్ధాలు చెప్పడం లేదే అన్నాను. మీరు అబద్ధం ఆడుతున్నారని నేను అనలేదు, నిజం చెప్పమంటున్నాను. రిచర్డ్ మళ్ళీ మొదటికొచ్చాడు. దేని గురించి నిజం చెప్పాలి అని అడిగాను. మీకేమిటనిపిస్తుందో నిజం చెప్పాలి. ఆ నిజాన్ని మీరు ఇతరులు ఎవరికి చెప్పక్కర్లేదు, నీ మనసుకు మాత్రమే చెప్పాలి అన్నాడు ఆయన. అంటే మీ ఉద్దేశం ఈ పార్క్లో ఆడుతున్న వాళ్ళు మిసెస్ మార్టిన్ వాళ్ళంతా అలా చేయటం లేదనా అని అడిగాను. నాకు సందేహమే. పైగా డబ్బు లేదనే భయంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ భయాన్ని ఎదుర్కోవడానికి బదులుగా వాళ్ళు ఆలోచించడం మాని ఆ భయానికి ప్రతిస్పందిస్తారు. మెదడుతో ఆలోచించకుండా భావనల్లో కొట్టుకుపోతారు అన్నాడు రిచర్డ్ మా తలల మీద చేతితో తడుతూ. మళ్ళీ ఇలా అన్నాడు. తర్వాత వాళ్ళ చేతికి కాస్తంత డబ్బు అందగానే మళ్ళీ సంతోషం, కోరికలు, లోభము కలుగుతాయి. మళ్ళీ వాళ్ళు ఆ భావాలకు స్పందిస్తారే తప్ప ఆలోచించరు. అంటే వాళ్ళ భావాలే వాళ్ళ ఆలోచనల్లో పనిచేస్తాయా అని అడిగాడు మైక్. సరిగ్గా చెప్పావు. వాళ్ళకేమనిపిస్తుందో చెప్పకుండా ఆ భావాలకు ప్రతిస్పందిస్తూ సొంతంగా ఆలోచించలేకపోతారు. వాళ్ళు భయపడతారు, మళ్ళీ పనిలోకి వెళ్తారు. డబ్బు సంపాదించుకోగలిగితే తమ భయాలు తొలగిపోతాయి అన్నది వాళ్ళ ఆశ. కానీ అలా జరగదని మళ్ళీ రుజువు అవుతుంది. భయం అనేది వాళ్ళని ఉచ్చులో బిగించి ఉంచుతుంది. పని చేయటం డబ్బు సంపాదించడం భయం తొలగిపోతుందని ఆశిస్తూ ఎదురు చూడటం. కానీ ప్రతిరోజు వాళ్ళు నిద్రలేవగానే ఆ భయం వాళ్ళతో పాటు లేస్తుంది. కొన్ని లక్షల మందిని అలాంటి భయం రాత్రంతా నిద్రపోనివ్వదు. రాత్రంతా వాళ్ళు ఆందోళన పడుతూ మదన పడుతూ మేల్కొనే ఉంటారు. వాళ్ళ మనసును పిక్కు తింటున్న భయాన్ని, జీతం డబ్బులు పోగొడతాయని ఆశిస్తూ వాళ్ళు ఉదయమే మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు. డబ్బు వాళ్ళ జీవితాలను నడిపిస్తుంది, కానీ అది నిజమని ఒప్పుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. డబ్బే వాళ్ళ భావాలని, వాళ్ళ ఆత్మలని తన అదుపులో ఉంచుకుంటుంది అన్నాడు రిచ్ డాడ్. ఇదంతా చెప్పాక ఆయన మాటలు మా మనసుల్లోకి ఇంకటానికి ఎదురుచూస్తూ ఆయన మాట్లాడకుండా కూర్చున్నాడు. మైక్, నేను ఆయన చెప్పిన మాటలు విన్నాం, కానీ ఆయన చెప్పిందేమిటో మా ఇద్దరికి పూర్తిగా అర్థం కాలేదు. ఒక్క విషయం మాత్రం మాకు అనిపించింది, నేను పెద్దవాళ్ళందరూ అంత హడావిడిగా ఆఫీసులకి ఎందుకు పరిగెడతారా అని అనుకుంటూ ఉండేవాడిని. అదేదో వాళ్ళకి సరదా అయిన విషయంగా అనిపించదు. వాళ్ళు ఆ పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్టు కూడా అనిపించేది కాదు. కానీ ఏదో ఒక కారణం వాళ్ళని అలా ఉద్యోగాలకి తరుముతూ ఉందని మాత్రం నాకు అర్థమైంది. ఆయన చెప్పిన విషయాలని మాకు వీలైనంత వరకు మేము అర్థం చేసుకున్నామని గ్రహించిన రిచర్డ్, మీరిద్దరూ ఆ ఉచ్చులో పడకుండా తప్పించుకోవాలని కోరుకుంటున్నాను. నేను అసలు మీకు నేర్పుదామనుకున్నది అదే. ఊరికే ధనవంతులుగా మారితే ఏమీ ప్రయోజనం ఉండదు, దానివల్ల సమస్య పరిష్కారం కాదు అన్నాడు. నిజంగా కాదా అని అడిగాడు ఆశ్చర్యపోతూ. కాదు, మరో భావం, కోరిక గురించి కూడా పూర్తిగా నన్ను చెప్పనీయండి. కొందరు దాన్నే లోపం అంటారు, కానీ నేను దాన్ని కోరిక అనే అనదలుచుకున్నాను. ఇంకా మంచిది, అందమైనది, ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది కావాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. అందుకని కోరికలు తీర్చుకున్నందుకు కూడా మనుషులు డబ్బు సంపాదించడానికి ఉద్యోగాలు చేస్తారు. డబ్బుతో కొద్ది కాలం పాటే ఉంటాయి, త్వరలోనే ఇంకా ఎక్కువ ఆనందం కోసం, ఎక్కువ సంతోషం కోసం, సౌకర్యాల కోసం, నిశ్చితంగా బతకడం కోసం ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని వాళ్ళు ఉద్యోగం చేస్తూనే ఉంటారు. భయంతోనూ కోరికతోనూ నిండిన వాళ్ళ మనసుకి డబ్బు సత్వాన చేకూరుస్తుందని అనుకుంటారు, కానీ డబ్బు ఆ పని చేయలేదు అన్నాడు ఆయన. ధనవంతులకైనా అంతేనా అని అడిగాడు మైక్. ధనవంతులకైనా అంతే. నిజం చెప్పాలంటే ఎక్కువ మంది ధనవంతులుగా ఉండేది కోరిక వల్ల కాదు, భయం వల్లనే. డబ్బు లేదని భయాన్ని, పేదరికాన్ని డబ్బు పోగొట్టగలదని వాళ్ళు అనుకుంటారు. అందుకే టన్నుల కొద్ది డబ్బును కూడా పెట్టినా చివరికి తమకున్న భయం పెరిగిందే తప్ప తగ్గలేదని గ్రహిస్తారు. అప్పుడు ఆ డబ్బు పోతుందేమోనని భయపడతారు. నా స్నేహితులు కొంతమంది బోలెడంత డబ్బు ఉన్నప్పటికీ ఇంకా పనిచేస్తూ ఉండటం నాకు తెలుసు. కొందరు లక్షాధికారులు మునుపు పేదవారుగా ఉన్నప్పటికన్నా లక్షలు సంపాదించాకే ఎక్కువ భయపడటం చూస్తున్నాను. తమ దగ్గరున్న డబ్బు మొత్తం పోతుందేమో అని హడలిపోతూ బతుకుతున్నారు. ఏ భయాలైతే వాళ్ళని ధనవంతులు అవ్వటానికి వెంటబడి తరిమాయో అవి ఇప్పుడు ఇంకా పెరిగాయి. వాళ్ళ ఆత్మలోని బలహీనత, అవసరాలు తీర్చుకోవాలన్న తపన ఇంకా గొంతు చించుకొని అరుస్తున్నాయి. వాళ్ళకి తమ పెద్ద పెద్ద ఇళ్ళని, కార్లని, డబ్బుతో వచ్చిన వైభవాన్ని వదులుకోవడం ఇష్టం లేదు. తమ దగ్గరున్న డబ్బంతా పోతే తమ స్నేహితులు ఏమంటారో అనే భయం. చాలామందిని చూడటానికి ధనవంతుల్లా కనబడుతూ డబ్బులో ఒల్లాడుతున్న నిరాశతోనూ, నరహాల బలహీనతతోనూ కుంగిపోతూ ఉంటారు. అలా అయితే పేదవాళ్ళే సంతోషంగా ఉన్నారా అని అడిగాను. లేదు, నేను అలా అనుకోవటం లేదు. డబ్బును తంపించుకు తిరగడం కూడా డబ్బు కోసం తహతలు ఆడటం లాంటి మానసిక రోగమే అన్నాడు రిచర్డ్. ఎవరో పంపించినట్టుగా సరిగ్గా అదే సమయానికి ఇల్లు వాకిలి లేని ఒక భీకరి మా బల్ల పక్క నుంచి వెళ్ళి పెద్ద చెత్తడబ్బా దగ్గర ఆగి దాన్ని గెలుకుతూ దేనికోసమో చూడసాగాడు. ఏం వెతుకుతున్నాడా అని మేము ముగ్గురం అతన్నే ఆసక్తిగా గమనించసాగాం. ఒకప్పుడైతే అలాంటి వాడిని మేము పట్టించుకునే ఉండేవాళ్ళం కాదేమో. రిచర్డ్ తన పర్సులోంచి ఒక డాలర్ తీసి ఆ ముసల్వాణ్ణి దగ్గరికి రమ్మని సంజ్ఞ చేశాడు. డబ్బును చూసిన వెంటనే ఆనాథ మా దగ్గరికి వచ్చి డాలర్ తీసుకుని రిచర్డ్కి అంతులేని కృతజ్ఞతలు తెలిపి తన అదృష్టానికి పొంగిపోతూ గబగబా వెళ్ళిపోయాడు. వీడికి నా దగ్గర పనిచేసే వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు. అబ్బే, నాకు డబ్బు అంటే అంత ఆసక్తి లేదండి అనే వాళ్ళని చాలామందిని చూశాను. అయినా వాళ్ళు రోజుకి 8 గంటలు పనిచేస్తారు. వాళ్ళు చెప్పేదానికి చేసే పనికి పొంతన లేనట్టే కదా. వాళ్ళకి డబ్బు మీద ఆసక్తి లేకపోతే మరెందుకు ఉద్యోగం చేస్తున్నట్టు. ఇటువంటి మానసిక ధోరణి డబ్బు కూడా పెట్టడం కన్నా కూడా ప్రమాదకరమైనది అన్నాడు రిచర్డ్. రిచర్డ్ చెప్పే మాటలు వింటూ కూర్చున్న నాకు మా నాన్న కూడా లెక్కలేనిసార్లు ఇలా అనటం గుర్తొచ్చింది. నాకు డబ్బు మీద ఆసక్తి లేదు అని ఆయన తరచూ అంటూ ఉంటాడు. తన ఆలోచనలో ఉండే లోటుని కప్పిపించుకోవడానికి నా ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే పనిచేస్తున్నానని కూడా అంటూ ఉంటాడు. అయితే మేమేం చేయాలి? మాలో ఉన్న భయము లోభము పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేదాకా డబ్బు తీసుకోకుండా పనిచేయాలా అని అడిగాను. లేదు, అది సమయాన్ని వృధా చేయటమే అవుతుంది. మన భావాలే మనల్ని మనిషిగా చేస్తాయి, మనకు అస్తిత్వాన్ని ఇస్తాయి, నిజమైన మనుషులుగా చేస్తాయి. భావాలు మనకి ముందుకు పోయే శక్తినిస్తాయి. మీ భావాల పట్ల నిజాయితీ చూపండి. మీ మనసు భావాలు మీకు మేలు చేసుకునేట్టు చూసుకోవాలి తప్ప మీకు కీడు చేయకూడదు అన్నాడు రిచర్డ్. వావ్, అన్నాడు మైక్. నేను ఇప్పుడు చెప్పిన దాని గురించి అట్టే బెంగ పెట్టుకోకండి. ఏళ్ళు గడిచే కొద్దీ మీకే అర్థమవుతుంది. చూసే విషయాలని భావాలని గమనించండి, స్పందించండి. స్పందించకండి. చాలామందికి ఆలోచింపనేని తమ భావాలే చేస్తున్నాయనేది తెలీదు. భావాలు ఉండవలసిందే కాదనను, కానీ మీరు వాటి సాయం లేకుండా సొంతంగా ఆలోచించుకోవటం నేర్చుకోవాలి అన్నాడు ఆయన. మీరు నాకు ఒక ఉదాహరణ ఇవ్వగలరా అని అడిగాను. తప్పకుండా. ఎవరైనా నేను ఉద్యోగం వెతుక్కోవాలి అంటే అది అతను సొంతంగా ఆలోచించటం అనిపించుకోదు, భావాలే ఆ పని చేస్తున్నాయన్నమాట. డబ్బు ఉండదేమో అనే భయం అలాంటి ఆలోచనలను రేకెత్తిస్తుంది. కానీ బిల్లులు చెల్లించాలంటే జనం దగ్గర డబ్బు ఉండాలి కదా అన్నాను. అవును, ఉండాలి. కానీ నేను చెప్పేది భయం అనేది వాళ్ళని ఆలోచించేందుకు ప్రేరేపిస్తుందని అన్నాడు రిచర్డ్ నవ్వుతూ. నాకు అర్థం కావటం లేదు అన్నాడు మైక్. ఉదాహరణకి డబ్బు చాలదేమో అనే భయం కలిగిందనుకో, అప్పుడు ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి వెంటనే పరిగెత్తి ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని 4 రాళ్ళు తెచ్చుకునే బదులు తమని తాము ఇలా ప్రశ్నించుకోవచ్చు. ఈ భయాన్ని జయించడానికి ఉద్యోగం సంపాదించుకోవడం అనేది శాశ్వతమైన పరిష్కారమా? నా ఉద్దేశంలో ఈ ప్రశ్నకి జవాబు కాదు అని. ముఖ్యంగా మీరు ఒక వ్యక్తి జీవితకాలాన్ని పరిశీలిస్తే ఉద్యోగం అనేది దీర్ఘకాలిక సమస్యకు తాత్కాలిక పరిష్కారం అని తెలుసుకుంటారు అన్నాడు రిచర్డ్. కానీ మా నాన్న ఎప్పుడు చూసినా స్కూల్కి వెళ్ళు, మంచి మార్కులు తెచ్చుకో, అప్పుడే నీకు మంచి నిలకడైన ఉద్యోగం దొరుకుతుంది అంటూ ఉండేవాడు ఉంటాడే అన్నాను కొద్దిగా తికమక పడుతూ. రిచర్డ్ అవుతూ, ఆయన అలా అనటాన్ని నేను అర్థం చేసుకోగలను, చాలామంది అదే అంటారు, వాళ్ళ లెక్కన అదే మంచి సలహా, కానీ అందరూ ఆ సలహా ఇవ్వటానికి ముఖ్యమైన కారణం భయం అన్నాడు. అంటే మా నాన్న భయపడటం వల్లే అలా అంటాడని మీ ఉద్దేశమా అని అడిగాను. అవును, నువ్వు డబ్బు సంపాదించలేవని, సమాజంలో ఇమడలేవని భయపడి ఆయన అలా అంటాడు. నన్ను అబద్ధం చేసుకోకు, ఆయనకి నువ్వంటే ప్రేమ, నీ జీవితం ఎంతో చక్కగా సాగిపోవాలని ఆయన కోరుకుంటాడు. ఆయన భయం సబబేనని నేను కూడా అంటాను. చదువు ఉద్యోగం ముఖ్యమే, కానీ అవి భయాన్ని నివారించలేవు. పొద్దున్నే లేచి 4 రాళ్ళు సంపాదించడానికి ఆయన్ని బయటికి పంపే ఆ భయమే నువ్వు స్కూల్కి వెళ్ళవేమోనని తప్పక వెళ్ళాలని ఆయన ఆందోళన కలిగిస్తుంది అన్నాడు రిచర్డ్. అయితే మీ సలహా ఏమిటి అని అడిగాను. డబ్బు తాలూకు శక్తిని ఎలా స్వాధీనం చేసుకోవాలి నీకు నేర్పాలనుకుంటున్నాను. దాన్ని చూసి భయపడకుండా ఉండాలి. ఆ విద్య స్కూల్లో నేర్పరు, దాన్ని నేర్చుకోకపోయినట్టయితే నువ్వు డబ్బుకు బానిసవైపోతావు. నెమ్మదిగా ఆయన మాటల్లో నాకు అర్థం బోధపడసాగింది. ఆయన మా దృష్టిని విస్తరింపజేయాలనుకుంటున్నాడు. మిసెస్ మార్టిన్ కానీ, ఆయన కింద పనిచేసే వాళ్ళు కానీ, ఇంకా చెప్పాలంటే మా నాన్న కానీ చూడలేని దాన్ని మాకు చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఆయన చెప్పిన ఉదాహరణలు నాకు ఎంతో క్రూరంగా తోచినా వాటిని నేనెన్నడూ మర్చిపోలేదు. నా దృష్టి ఆ రోజు విశాలమైంది. చాలామంది జీవితాల్లో దాగి ఉన్న ఉచ్చుని నేను చూడడం ప్రారంభించాను. చూడు, మనమందరం ఉద్యోగస్తులమే అనాలి, మనం వేర్వేరు స్థాయిల్లో పనిచేస్తూ ఉంటాం అంతే. నేను కోరేది మీరిద్దరూ ఆ ఉచ్చులో పడకుండా తప్పించుకోవటమే. భయము, కోరిక అనే భావాలు కలిసి పనిన ఉచ్చు అది. వాటిని మీకు అనుకూలంగా వాడుకోండి, ఎదురు తిరగనివ్వకండి. అదే నేను మీకు నేర్పాలనుకుంటున్నాను. దొంతర్ల కొద్దీ డబ్బు సంపాదించమని నేర్పడంలో నాకు ఆసక్తి లేదు. దానివల్ల భయాన్ని, కోరికని అదుపులో ఉంచుకోలేరు. ముందుగా భయాన్ని, కోరికను అదుపులో పెట్టుకోకుండా ధనవంతులుగా మారితే మీరు పెద్ద జీతం సంపాదిస్తున్న బానిసలే అవుతారు అన్నాడు ఆయన. అయితే ఆ ఉచ్చును తప్పించుకోవటం ఎలా అని అడిగాను. పేదరికానికి, ఆర్థిక సంఘర్షణకి ముఖ్య కారణం భయము, అజ్ఞానము తప్ప ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వము, ధనవంతులు కాదు. తమకు తామే తెచ్చిపెట్టుకున్న భయము, అజ్ఞానము మనుషుల్ని ఉచ్చులో బిగించి ఉంచుతాయి. అందుకని పిల్లలు స్కూల్కి వెళ్తారు, కాలేజీ డిగ్రీలు సంపాదించుకుంటారు. నేను మీకు ఉచ్చులో ఇరుక్కోకుండా ఉండటం ఎలానో నేర్పుతాను. ఈ చుక్కు ప్రశ్న తాలూకా విడిముక్కలు ఒకటికొకటిగా మా కళ్ళకు కనిపించసాగాయి. పెద్ద చదువులు చదువుకున్న మా నాన్న చాలా గొప్ప చదువు చదివాడు, పెద్ద హోదా గల ఉద్యోగం చేస్తున్నాడు. కానీ స్కూల్లో చదువుకున్న చదువు ఆయనకి తన డబ్బుని, భయాన్ని ఎలా సంపాదించుకోవాలో చెప్పలేదు. నా ఇద్దరు తనుల గురించి వేర్వేరు విషయాలనే ముఖ్యమైన విషయాలను నేను నేర్చుకోగలనని నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అయితే మీరు ఇందాకటి నుంచి డబ్బు లేకపోతే ఎలా అనే భయాన్ని గురించి మాట్లాడుతున్నారా? మరి డబ్బు మీద కోరిక మన ఆలోచనల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అని అడిగాడు మైక్. జీతం పెంచుతానని నేను మిమ్మల్ని ప్రలోభ పెట్టినప్పుడు మీకేమనిపించింది? మీ కోరికలు ఎగిసిపెట్టడం మీరు గమనించారా? మేము అవునని తలాడించాం, కానీ మీ భావాలకి లొంగిపోకుండా మీ ప్రతిస్పందనలను అణచిపెట్టి మీరు ఆలోచించగలిగారు. అది అన్నిటికన్నా ముఖ్యమైనది. మనలో ఎప్పుడు భయం, లోభం అనే భావాలు ఉంటాయి. ఇక ఇప్పటి నుంచి ఆ 2 భావాలని మీరు మీకు అనుకూలంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న దాన్ని చాలా కాలం పాటు ఆచరించగలగాలి. మీ భావాలు మీ ఆలోచనల్ని అదుపు చేస్తుంటే ఊరికే చూస్తూ ఊరుకోకూడదు. చాలామంది భయాన్ని, లోభాన్ని తమకు నష్టం కలిగేలాగా ఉపయోగించుకుంటారు. అదే అజ్ఞానానికి ప్రారంభం. చాలామంది జీతం, డబ్బుల్ని వెంటాడుతూ జీతాలు పెరగడానికి ప్రయత్నాలు చేస్తూ, నిలకడైన ఉద్యోగాల కోసం పరుగులు పెడుతూ బతుకుతారు. కోరిక, భయం అనే భావాల వల్లనే అలా చేస్తారు తప్ప అవి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తాయనే విషయం గురించి అసలు ఆలోచించరు. అది ఎలా ఉంటుందంటే, ఒక బొమ్మలో ఒక గాడిద బండిని లాగుతూ ఉంటుంది. గాడిద యజమాని దాని మొహానికి ఎదురుగా ఒక కారెట్ దుంపని వేలాడదీసి ఉంచుతాడు. ఇక్కడ సరిగ్గా అదే జరుగుతుంది. గాడిద యజమాని తన వెళ్ళదలుచుకున్న చోటికి వెళ్తూ ఉండొచ్చు, కానీ గాడిద మాత్రం ఒక భ్రమ వెంట పరిగెత్తుతుంది. రేపు మళ్ళీ ఆ గాడిద ముందు మరో క్యారెట్ దుంప ఉంటుంది. అంటే మీ ఉద్దేశం, నేను కొత్త బేస్బాల్ గ్లోవ్ని, చాక్లెట్ల ఆట వస్తువులను ఉంచుకున్నప్పుడు అది ఆ గాడిద ముందున్న క్యారెట్ లాంటిదే అనా అని అడిగాడు మైక్. అవును, ఇక మీరు పెద్దవాళ్ళైన కొద్దీ ఆ ఆట వస్తువులు ఖరీదైనవిగా మారుతూ ఉంటాయి. కొత్త కారు, ఒక బోటు, మీ స్నేహితులను మెప్పించేందుకు ఒక పెద్ద బంగ్లా లాంటివి. భయం మిమ్మల్ని గుమ్మంలోంచి బయటికి గెంటుతుంది, కోరిక మిమ్మల్ని రమ్మని పిలుస్తుంది, మిమ్మల్ని సమస్యల్లోకి దింపుతుంది. అదే నేను చెప్పిన ఉచ్చు అన్నాడు ఆయన నవ్వుతూ. అయితే దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగాడు మైక్. భయాన్ని, కోరికని పెంచేది అజ్ఞానం. అందుకే బోలెట్ డబ్బున్న ధనవంతులకి డబ్బు ఎక్కువైనా కొద్దీ భయం కూడా పెరుగుతుంది. డబ్బు క్యారెట్ లాంటిది, అది ఒక భ్రమ. గాడిదే కనుక ఏం జరుగుతుందో పూర్తిగా చూడగలిగితే ఆ క్యారెట్ని వెంబడించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోగలుగుతుంది. ఆ తర్వాత రిచర్డ్, మనిషి జీవితం అజ్ఞానానికి, జ్ఞానానికి మధ్య జరిగే సంఘర్షణే అనేదాన్ని చాలా వివరంగా మాకు చెప్పాడు. ఒక వ్యక్తి తనను గురించి తాను తెలుసుకోవడానికి, సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించడం మానేయగానే అతనిలో అజ్ఞానం చోటు చేసుకుంటుందని ఆయన మాకు తెలియజెప్పాడు. సంఘర్షణ అనేది ప్రతిక్షణం చేసే నిర్ణయమని, మనసును సంకుచితంగా ఉంచాలా లేక విశాలంగా ఉంచాలా అని నిశ్చయించుకోవటం అని చెప్పాడు. చూడండి, స్కూల్ అనేది చాలా చాలా ముఖ్యమైనవి. ఈ సమాజానికి మీ వంతు సాయం చేయడానికి మీరు స్కూల్కి వెళ్ళి ఏదైనా నైపుణ్యాన్ని వృత్తి విద్యను నేర్చుకుంటారు. ప్రతి సమాజానికి టీచర్లు, డాక్టర్లు, మెకానిక్లు, కళాకారులు, వంటవాళ్ళు, వ్యాపారస్తులు, పోలీస్ ఆఫీసర్లు, అగ్ని ప్రమాదగలము సైనికులు అవసరమే. మన సమాజము సాంస్కృతి వెళ్ళ విరిసేందుకు గాను విద్యా సంస్థల్లో వీళ్ళకి శిక్షణ ఇవ్వబడుతుంది. కానీ దురదృష్టవశాత్తు చాలామందికి విద్య నేర్చుకోవటమే ఆఖరిమెట్టుగా మారుతుంది. అదే ప్రారంభమని వాళ్ళు అనుకోరు అన్నాడు రిచ్ డాడ్. చాలాసేపు మేము ఎవ్వరం మాట్లాడలేదు. రిచ్ డాడ్ మొహం మీద చిరునవ్వు కనిపించింది. ఆ రోజు ఆయన చెప్పిన విషయాలని నాకు అర్థం కాలేదు, కానీ అందరూ గొప్ప గురువులుగా అంతేకాదు వాళ్ళు చెప్పిన మాటలు ఏళ్ల తరబడి మన చెవుల్లో మారుమోగుతూ మనకి కొత్త విషయాలు నేర్పుతూనే ఉంటాయి. అందుకే ఆ మాటలు నేను విని ఎన్నో ఇళ్ళు గడిచినప్పటికీ ఈనాటికి అవి నాతోనే ఉన్నాయి. ఈరోజు నేను కొంచెం క్రూరంగా మాట్లాడినట్టున్నాను, కానీ దానికి ఒక కారణం ఉంది. ఈ మాటల్ని మీరు ఎల్లకారం గుర్తుంచుకోవాలన్నది నా కోరిక. ఎప్పుడూ మీరు మిసెస్ మార్టిన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. మీరు ఎప్పుడూ ఆ గాఢతం గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఒక విషయం ఎప్పుడు మర్చిపోకండి, మీలో భయము, కోరిక అనే భావాలు మిమ్మల్ని అతిపెద్ద ఉచ్చులో పడేయగలవు. అందులో పడకుండా ఉండాలంటే అవి మీ ఆలోచనల్ని ఆక్రమించకుండా చూసుకోవాలి. డబ్బు కోసం కష్టపడి పనిచేయటం, డబ్బుతో కొనుక్కునే వస్తువులు మీకు ఆనందాన్ని ఇవ్వగలగవని అనుకోవటం కూడా క్రూరత్వమే. అర్ధరాత్రి హఠాత్తుగా నిద్రలేచి మీరు చెల్లించవలసిన బిల్లుల గురించి విపరీతమైన భయానికి గురికావటం మీరు చాలా ఘోరంగా జీవిస్తున్నారనడానికి నిదర్శనం. మీరు సంపాదించే మొత్తం మీ జీవితాన్ని శాసిస్తున్నట్టయితే అది జీవించడం అనిపించుకోదు. ఉద్యోగం మీకు భద్రతా భావాన్ని కలిగిస్తుందనుకోవటం మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోవటమే. అదే క్రూరమైన ఉచ్చు. వీలైనంత వరకు మీరు దానిలో పడకుండా తప్పించుకోవాలన్నదే నా కోరిక. డబ్బు మనుషుల జీవితాలను ఎలా శాసిస్తుందో నేను చూశాను. మీ విషయంలో అలా జరగకుండా చూసుకోండి. దయచేసి డబ్బు మీ జీవితాలను శాసించకుండా చూసుకోండి అన్నాడు రిచ్ డాడ్. సాఫ్ట్ బాల్ ఒకటి మా బల్ల కింది దొర్లుతుంటూ వచ్చింది. రిచ్ డాడ్ దాన్ని తీసి ఆటగాళ్ళకేసి విసిరాడు. అయితే అజ్ఞానానికి భయంతోనూ లోభంతోనూ ఏమిటి సంబంధం అని అడిగాను. డబ్బు గురించిన అజ్ఞానం లోపాన్ని, భయాన్ని విపరీతంగా పెంచుతుంది. మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. ఒక డాక్టర్ని తీసుకోండి. అతను తన కుటుంబానికి ఇంకా సుఖ సౌకర్యాలు సమకూర్చాలనే ఉద్దేశంతో తన ఫీజు పెంచుతాడు. అలా ఫీజు పెంచగానే చికిత్స చేయించుకోవడానికి అందరూ ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల బాధపడేది ఎక్కువగా పేదవారే. అందుకని డబ్బున్న వాళ్ళకన్నా పేదవాళ్ళు జబ్బులతో ఎక్కువ బాధపడతారు. డాక్టర్లు తమ ఫీజు పెంచడం వల్ల వకీళ్ళు కూడా తమ ఫీజు ఎక్కువ చేస్తారు. వకీల రేట్లు పెరగగానే స్కూల్ టీచర్లు తమకి కూడా జీతాలు పెంచమని అడుగుతారు. దాంతో మన పన్నులు పెరుగుతాయి. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. చివరికి ధనికులకు పేదవారికి మధ్య ఏర్పడిన భయంకరమైన అగాధం వల్ల అల్లకల్లోలం సృష్టించబడి ఒక గొప్ప నాగరికత ధ్వంసమవుతుంది. గొప్ప గొప్ప నాగరికతలన్నీ గొప్ప పేద మధ్యన ఏర్పడిన అగాధాలు మరియు విస్తరించడం వల్లే నిలమట్టం అయ్యాయి. అమెరికా ఆ దిశగానే ప్రయాణిస్తుంది. చరిత్ర పునరావృతం అవుతుందని నిరూపిస్తుంది. ఎందుకంటే మనం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోం. మనం చరిత్రలో పేర్లు, తేదీలు మాత్రమే గుర్తుంచుకుంటాం, తప్ప పాఠాలను గుర్తుంచుకోం. కానీ ధరలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి కదా అని అడిగాను. సమాజంలో అందరూ విద్యావంతులైనప్పుడు, ప్రభుత్వం సవ్యంగా పనిచేస్తున్నప్పుడు అలా జరగదు. నిజానికి ధరలు తగ్గాలి, కానీ అదొక సైద్ధాంతిక సత్యం మాత్రమే. అజ్ఞానం వల్ల, తలెత్తిన భయం వల్ల, లోభగుణం వల్ల ధరలు పెరుగుతాయి. స్కూళ్ళు విద్యార్థులకు డబ్బు గురించి పాఠాలు చెబితే అందరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది, ధరలు కూడా తగ్గుతాయి. కానీ స్కూళ్ళు డబ్బు కోసం ఉద్యోగాలు చేయటం, ఎలాగో నేర్పటం మీదే తమ దృష్టిని కేంద్రీకరిస్తాయి. డబ్బుకున్న శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పవు. కానీ మన దేశంలో బిజినెస్ స్కూల్స్ ఉన్నాయిగా. నువ్వు నన్ను బిజినెస్ స్కూల్లో ఎంఏ చదవమని ప్రోత్సహిస్తున్నావుగా అన్నాడు మైక్. అవును, కానీ చాలాసార్లు ఈ బిజినెస్ స్కూళ్ళు అధునాతనమైన అకౌంటెంట్లని తయారు చేస్తాయి. అటువంటి వాళ్ళు వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా ఆ దేవుడే కాపాడాలి. వాళ్ళు చేసే పని అంకెల్ని చూడటం, ఉద్యోగుల్ని పనిలోంచి తీసేయటం, వ్యాపారాన్ని నాశనం చేయటం. నాకు ఈ సంగతి తెలుసు, ఎందుకంటే నేను అలాంటి పద్ధతులు రాసే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాను. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, ఖర్చులు తగ్గించడం, ధరలు పెంచడం. దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. పద్దులు రాయటం ముఖ్యమే. ఇంకా ఎక్కువ మంది దాన్ని నేర్చుకుంటే మంచిదని అంటాను, కానీ అది కూడా సమస్యలకి పూర్తి సమాధానం కాదు అన్నాడు రిచ్ డాడ్ కోపంగా. అయితే ఇంకో సమాధానం ఏదైనా ఉందా, మైక్ అడిగాడు. ఉంది, మీ భావాలని ఆలోచించేందుకు ఉపయోగించడం నేర్చుకోండి. భావాలనే ఆలోచనలని అనుకోండి. మీరిద్దరు మీ భావాలను అదుపు పెట్టుకొని డబ్బు తీసుకోకుండా పనిచేస్తామని ఒప్పుకోండి. ఒప్పుకోవటం చూసి నేను ఇంకా ఆశ మిగిలిందనుకున్నాను. నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువ డబ్బు వశ చూపించి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినప్పుడు కూడా మీరు వంగలేదు. భావాలు అలజడి చేస్తున్నా మీరు ఆలోచించడం నేర్చుకున్న ధోరణి కనబరిచారు. అదే మొదటి మెట్టు అన్నాడు ఆయన. ఆ మెట్టు ఎందుకంత ముఖ్యమైనది, అది ఎందుకో మీరే కనుక్కోవాలి. మీరు నేర్చుకుంటున్నానంటే నేను మీ ఇద్దరిని ముళ్ళపొద దగ్గరికి తీసుకెళ్తాను. దాన్ని దాదాపు అందరూ తప్పించుకొని తిరుగుతారు. అందరూ వెళ్ళడానికి భయపడే ఆ చోటుకి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరిద్దరూ నాతో వస్తే డబ్బు కోసం పనిచేయడం అనే ఆలోచనని పూర్తిగా వదిలేసి డబ్బు చేత పని చేయించుకోవడం ఎలాగో నేర్చుకుంటాం. మేము మీతో అక్కడికి వస్తే మాకేం లాభం, మీ దగ్గర నేర్చుకోవడానికి ఒప్పుకుంటే మాకేం జరుగుతుంది అని అడిగాను. కుందేలుకి దొరికిందే మీకు దొరుకుతుంది, తారుబొమ్మ నుంచి విముక్తి. ఒక పిల్లల కథలో కుందేలుని పట్టాలని నక్క తారుముత్తతో బొమ్మ చేసి కుందేలు వచ్చే దారిలో ఉంచుతుంది. దానిని ఒక పాప అనుకొని కుందేలు పలకరిస్తుంది. బొమ్మ మాట్లాడకపోగానే కోపంతో కుందేలు దాని మీద పడి కొట్టబోతుంది. ఒంటికి తారు అతుక్కొని కదలలేకపోతుంది. అంతవరకు పొదలో దాక్కొని చూస్తున్న నక్క బయటకొచ్చి కుందేలుని చిత్రవద చేస్తానని ప్రగల్భాలు పలుకుతుంది. నన్ను ఏమన్నా చేయి, కానీ ముళ్ళపొదలు మాత్రం పారేయకు అని కుందేలు బతిమాలుకుంటుంది. ఇంకేం, నక్క అచ్చంగా అలాగే చేస్తుంది. పాపం నక్క కుందేలు ముళ్ళపొదలోనే పెట్టి పెరిగిందన్న సంగతి తెలియదు. నిజానికి ఒంటికి తారు ముద్దను వదిలించుకునేందుకే కుందేలు అలా నక్క ఎత్తుకి పై ఎత్తు వేసింది. ఈ కథలోని ముళ్ళపొద కష్టాలను అధిగమించే మార్గానికి ప్రతీక అయితే తారుబొమ్మ స్వేచ్ఛకు ప్రతీక. నిజంగా ముళ్ళపొద అనేది ఉందా, నేను అడిగాను. ఉంది, మన భయము లోభము అదే ముళ్ళపొద. మనం భయంలోకి వెళ్ళి మన అత్యాశాలను బలహీనతను రోజువారీ అవసరాల పాశాలను ఎదుర్కొనటమే ముళ్ళపొదలోంచి బయటపడే మార్గం. బయటపడే ఆ మార్గాన్ని మన మెదడు సాధ్యం చేస్తుంది. మన ఆలోచనలను మనమే ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది అన్నాడు మరీచరే. ఆలోచనల్ని ఎంచుకోవటమా, మైక్ నిర్ఘంతపోతూ అడిగాడు. అవును, మనం ఏం ఆలోచించుకోవాలో ఎంచుకోవటం మనలోని ప్రభావ భావాలకు ప్రతిస్పందిస్తూ కూర్చోకుండా ఉండటం. మీ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి బిల్లులు కట్టడానికి డబ్బు చాలదేమో అనే భయం మిమ్మల్ని హడలగొడుతుంది. కాబట్టి లేచి పనిలోకి వెళ్ళటం సరైన పద్ధతి కాదు. ఆలోచించాలంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, దానికి సమయం పడుతుంది. ఉదాహరణకి, ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ పనిని ఇంకా ఇష్టపడి చేయడం పనికొస్తుందా అనే ప్రశ్న దాదాపు అందరూ నిజం ఒప్పుకోవడానికి హడలిపోతారు. భయం అదుపులో ఉందని అనుకోరు, ఆలోచించలేరు, అందుకే బయటికి పరిగెత్తుతారు. నేననేది, తారుబొమ్మ అదుపులో ఉండాలంటే సరైన ఆలోచనల్ని ఎంచుకోండి. అది ఎలా సాధ్యం అన్నాడు మైక్. నేను మీకు నేర్పబోయేది అదే. మీ ముందు ఎంచుకునేందుకు ఆలోచనల్ని సమకూర్చుకోవటం నేర్పిస్తాను. పొద్దునే కాఫీ గబగబా తాగేసి బయటికి పరిగెత్తడం లాంటి తొందరపాటు ప్రతిస్పందనలు లేకుండా ఉండటం నేర్పుతాను. నేను ఇంతకుముందు చెప్పినది గుర్తు తెచ్చుకోండి, ఉద్యోగం అనేది దీర్ఘకాలిక సమస్యకి తాత్కాలిక పరిష్కారం మాత్రమే. చాలామంది బుర్రలో ఒకేసి ఒక సమస్య ఉంటుంది, అది తాత్కాలికమైనది. నెలాఖరికి చెల్లించవలసిన బిల్లులు అంటే తారుబొమ్మ డబ్బు ఇప్పుడు వాళ్ళ జీవితాలని శాసిస్తుంది. లేక దాన్ని డబ్బు గురించి భయం అజ్ఞానం అనాలేమో. అందుచేత తమ తల్లిదండ్రులు చేసేది వాళ్ళు చేస్తారు. రోజు నిద్రలేచి డబ్బు సంపాదన కోసం పనిలోకి వెళ్ళటం, ఇంకో మార్గం ఏదైనా ఉందా అని అనుకోవడానికి కూడా వాళ్ళకి తీరిక లేదు. వాళ్ళ భావాలే తప్ప వాళ్ళ బుర్ర వాళ్ళ ఆలోచనల్ని అదుపు చేయటం లేదు. భావాలతో ఆలోచించడానికి బుర్రతో ఆలోచించడానికి తేడా ఏమిటో చెప్పగలవా అని అడిగాడు మైక్. తప్పకుండా చెప్తాను. అందరూ ఉద్యోగం చేయవలసిందే, ధనవంతులు చెడ్డవాళ్ళు. నేను ఇంకో ఉద్యోగానికి ప్రయత్నిస్తాను, నాకు ఇంకా ఎక్కువ జీతం పొందే అర్హత ఉంది. మీరు నన్ను ఇలా వాడుకోలేరు. ఈ ఉద్యోగం నాకు నచ్చింది, దీనిలో భద్రత ఉంది అనే మాటలు నేను అనుక్షణం వింటూ ఉంటాను. ఎవరూ కూడా ఇందులో నాకేమైనా నష్టం కలుగుతుందా అని అనగా వినలేదు. అలాంటి ప్రశ్న భావాలతో ఆలోచించడమే మాన్పించి ఇంకా స్పష్టంగా ఆలోచించేందుకు సమయాన్ని ఇస్తుంది అన్నాడు రిచ్ డాడ్. ఆయన నేర్పిన చాలా గొప్ప పాఠమని ఒప్పుకోక తప్పదు. ఎవరైనా భావావేశంలో మాట్లాడుతున్నారా, నింపాదిగా ఆలోచించి మాట్లాడుతున్నారా అని తెలుసుకోవడానికి ఈ పాఠం పనికి వస్తుంది. ఈ పాఠం నా జీవితంలో చాలా సందర్భాల్లో ఎంతో ఉపయోగించింది. ముఖ్యంగా నేను దేనికైనా ప్రతిస్పందించి మాట్లాడుతూ ఆలోచనకి తావివ్వని సందర్భాల్లో. మేము మళ్ళీ దుకాణం దారి పట్టాం. రిచ్ డాడ్ ధనవంతులు నిజంగానే డబ్బు సంపాదిస్తారు అని అన్నాడు మైక్. నేను సీసంతో 5 సెంట్ల నాణాలు తయారు చేయడానికి ప్రయత్నించినప్పుడు మేము దాదాపు ధనవంతులాగే ఆలోచించామని ఆయన వివరించాడు. కానీ అక్కడ సమస్య ఏమిటంటే, మేము అలా నాణాలు తయారు చేయడం చట్టవిరుద్ధం, కానీ అదే ప్రభుత్వం బ్యాంకులు చేస్తే సమస్య లేదు. డబ్బు సంపాదించడానికి చట్టబద్ధమైన మార్గాలు చట్టవిరుద్ధమైన మార్గాలు ఉన్నాయని ఆయన అన్నాడు. ఇంకా ఆయన ఆ విషయాన్ని ఇలా వివరించాడు, ధనవంతులకు కూడా డబ్బు ఉట్టి భ్రమనేనని తెలుసు, గాడిద క్యారెట్ లాగా. కోట్లాది జనం డబ్బు భ్రమ కాదని వాస్తవమని అనుకుంటూ దాన్ని పట్టుకుని వెళ్ళడం భయం వల్లనే. డబ్బు అనేది కృత్రిమమైనది, ఆ పేక మీద పడిపోకుండా నిలిచి ఉండడానికి కారణం జనం భ్రమని నిజమనుకుంటూ అజ్ఞానంలో బతకడం. నిజం చెప్పాలంటే డబ్బు కన్నా గాడిద ముందున్న క్యారెట్ ఎన్నో విధాలుగా ఎక్కువగా విలువైనది అన్నాడు ఆయన. అమెరికాలో ఉన్న స్వర్ణమానం గోల్డ్ స్టాండర్డ్ గురించి కూడా ఆయన చెప్పాడు. ప్రతి డాలర్ నోట్ ఒక 1 వెండి ప్రమాణపత్రం అని అన్నాడు. ఏదో ఒక రోజున అమెరికాలోని స్వర్ణమానం పడిపోతుందని, అప్పుడు ఇక డాలర్లు వెండి ప్రమాణపత్రాలు కాకుండా పోతాయని వినవచ్చే పుకారు ఆయన్ని ఆందోళనకు గురి చేసింది. పిల్లలు, అలా జరిగిన రోజున ప్రళయం వస్తుంది. పేదవారు, మధ్యతరగతి ప్రజలు, అజ్ఞానులు తమ జీవితాలను ధ్వంసం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు డబ్బు నిజమని ఇంకా నమ్ముతూనే ఉంటారు. వాళ్ళు పనిచేసే కంపెనీ లేదా ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుందని ఆశపడతారు. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలేవి మాకు అర్థం కాలేదు, కానీ వాళ్ళు ఏళ్ళు గడిచిన కొద్దీ ఆ మాటల్లో ఎంత అర్థం ఉందని స్ఫూర్తిస్తూ వచ్చింది. ఇతరులు చూడలేనిది చూడటం. దుకాణం ఎదుట ఆయన తన పికప్ ట్రక్కులోకి ఎక్కుతూ పనిచేస్తూ పొండి, పిల్లలు, కానీ మీరు జీతం గురించి ఎంత త్వరగా మర్చిపోతే పెద్దయ్యాక మీ జీవితం అంత సుఖంగా సాగుతుందని. బుర్రను ఉపయోగిస్తూ ఉండండి, డబ్బు తీసుకోకుండా పనిచేయండి. అలా చేస్తే త్వరలోనే నేను మీకు ఎన్నడూ ఇవ్వలేనంత డబ్బుని సంపాదించే మార్గాలు మీ అందరి మీకే తడతాయి. ఇతరులు ఎప్పటికీ చూడలేని వాటిని మీరు చూడగలుగుతారు. అవకాశాలు కళ్ళెదుటే ఉన్నా దాదాపు అందరూ వాటిని చూడలేరు, ఎందుకంటే వాళ్ళు డబ్బు కోసం, భద్రత కోసం చూస్తున్నారు. అందుకే వాళ్ళకి అవే దొరుకుతాయి. ఒక్కసారి మీరు ఒకే ఒక అవకాశాన్ని చూస్తే ఇక జీవితాంతం వాటిని చూడగలుగుతారు. మీరు ఆ పని చేయడం నేర్చుకున్న వెంటనే నేను మీకు ఇంకో విషయాన్ని నేర్పుతాను. దీన్ని నేర్చుకుంటే మీరు జీవితంలోని అతిపెద్ద ఉచ్చుని తప్పించుకోగలుగుతారు. మీరు జన్మలో ఆ తారు పాపని ముట్టుకోరు, అన్నాడు రిచర్డ్. మైక్ నేన్ స్టోర్లో ఉన్న మా వస్తువులని తీసుకొని మిస్సెస్ మార్టిన్కి బాయ్ బాయ్ చెప్పాం. మేము మళ్ళీ పార్కుకి వెళ్ళాం, అదే బెంచ్ మీద కూర్చున్నాం. ఆ తర్వాత గంటల కొద్దీ మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ గడిపాం. పై వారం మేము స్కూల్కి వెళ్ళాం, అక్కడ మాట్లాడుకున్నాం, ఆలోచించాం. ఇంకో 2 వారాలు మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ జీతం తీసుకోకుండా పనిచేస్తూ గడిపాం. 2వ శనివారం సాయంత్రం నేను మిస్సెస్ మార్టిన్కి గుడ్ బై చెప్తూ కామిక్ బుక్ స్టాండ్ కేసి ఆశగా చూశాను. శనివారం ముగిసేసరికి 30 సెంట్లు కూడా చేతిలో లేకపోవడం, కామిక్ బుక్స్ కొనుక్కోలేకపోవడం నాకు అన్నిటికన్నా కష్టం అనిపించింది. ఉన్నట్టుండి మిస్సెస్ మార్టిన్ నాకు మైక్కి గుడ్ బై చెబుతుండగా ఇంతకు మునుపెన్నడూ ఆవిడ చేయగా చూడని ఒక పని ఆవిడ చేయడం చూశాను. అంటే ఆవిడ ఆ పని చేయడం చూసే ఉంటాను కానీ సరిగ్గా గమనించలేదు. మిస్సెస్ మార్టిన్ ఒక కామిక్ బుక్ కవర్ పేజ్ని సగానికి కత్తిరిస్తుంది. కామిక్ పుస్తకాల కవర్ పేజీపై సగాన్ని అట్టేపెట్టే మిగతా పుస్తకాలకి ఒక పెద్ద గోధుమ రంగు అట్టపెట్టెలో పారవేస్తుంది. అలా పారవేసిన పుస్తకాలని ఆవిడ ఏం చేస్తుందని అడిగితే, వాటిని పారేస్తాను, ఆ పైసాగం కవర్ పేజీని కొత్త పుస్తకాలు తీసుకొచ్చినప్పుడు ఆ పుస్తకాలు అమ్మాయి అతని క్రెడిట్గా ఉంటే వాటికి బదులుగా ఇచ్చేస్తాను, అతను ఇంకో గంటలో వస్తున్నాడు అంది. మైక్ నేను గంటసేపు అక్కడే ఉండిపోయాం. చెప్పినట్టుగానే కామిక్స్ అమ్మే వ్యక్తి వచ్చాడు. ఆ పాత పుస్తకాలు నేను తీసుకోవచ్చా అని అతన్ని అడిగాను. ఈ దుకాణంలో నువ్వు పనిచేస్తున్నట్టయితే తీసుకో, మళ్ళీ వీటిని ఇంకొకరికి అమ్మకూడదు అన్నాడు. మా ఇద్దరి భాగస్వామ్యం మళ్ళీ మొదలైంది. బేస్మెంట్లో మైక్ వాళ్ళ అమ్మకి ఒక గది ఉంది, దాన్ని ఎవరూ వాడటం లేదు. మేమిద్దరం ఆ గదిని శుభ్రం చేశాం. ఆ తర్వాత 100 కొద్దీ కామిక్ బుక్స్ని ఆ గదిలో పేర్చడం మొదలుపెట్టాం. త్వరలోనే మా కామిక్ బుక్ లైబ్రరీ తయారైంది. మైక్ చెల్లెలకి చదవంటే ప్రాణం. ఆ పిల్లని లైబ్రరీయన్గా ఉండమని చెప్పి లైబ్రరీని తెరిచాం. పిల్లలు ఎవరైనా అక్కడికి వచ్చి కామిక్స్ చదువుకోవచ్చు. మైక్ చెల్లెలు లైబ్రరీలో ప్రవేశ రుసుము కింద ఒక్కొక్కరి దగ్గర 10 సెంట్లు వసూలు చేసింది. మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు స్కూళ్ళు ముగిసాగా లైబ్రరీలో కూర్చొని చదువుకోవచ్చు. ఆ 2 గంటల్లో ఇరుగు పొరుగు పిల్లలు ఎన్ని పుస్తకాలు చదువుగలితే అన్ని చదువుకోవచ్చు. వాళ్ళకి కూడా ఇది చౌకబేరమే, ఎందుకంటే ఒక్కో కామిక్ పుస్తకం ధర 10 సెంట్లు. కానీ ఇక్కడైతే 10 సెంట్లకి వాళ్ళు 2 గంటల్లో 5-6 పుస్తకాలు చదువుగలుగుతారు. మైక్ చెల్లెలు పిల్లలు వెళ్ళిపోయేప్పుడు తమతో పాటు పుస్తకాలేవి ఇంటికి తీసుకెళ్లటం లేదు కదా అని తనిఖీ చేసేది. అంతేకాక ప్రతిరోజు ఎంతమంది లైబ్రరీకి వచ్చారో, వాళ్ళెవరో, ఏమైనా సూచనలు ఇచ్చారో లేదో అనే వివరాలను ఒక పుస్తకంలో రాసి ఉంచేది. 3 నెలలు గడిచేసరికి వారానికి $9.50 సంపాదించమని లెక్క తేలింది. మైక్ చెల్లెలకి మేము $1 జీతం ఇచ్చి కామిక్స్ ఉచితంగా చదువుకొని ఇచ్చేవాళ్ళం. కానీ ఆ పిల్ల ఎప్పుడూ క్లాస్ పుస్తకాలు చదువుతూ ఉండేది, కామిక్స్ని ఎప్పుడో కానీ చదివేది కాదు. ప్రతి శనివారం స్టోర్లో పనిచేస్తూ మైక్ నేను మా మాట నిలబెట్టుకున్నాం. అదేవిధంగా కామిక్స్ బుక్స్ని కూడా వారం వారం వేర్వేరు స్టోర్స్ నుంచి తీసుకునేవాళ్ళం. కామిక్స్ అమ్మే వ్యక్తికి ఇచ్చిన మాటని కూడా నిలబెట్టుకున్నాం. వాటిని అమ్మలేదు, అవి మరీ చిరిగిపోయి పిలకలైపోగానే వాటిని కాల్ చేసేవాళ్ళం. మా లైబ్రరీకి మరో బ్రాంచ్ తెరుద్దామని ప్రయత్నించాం, కానీ మైక్ చెల్లెలంత శ్రద్ధగానూ నమ్మకంగానూ పనిచేసే వాళ్ళు ఎవ్వరూ మాకు దొరకలేదు. అంత చిన్న వయసులోనే మంచి పని వాళ్ళని సంపాదించడం ఎంత కష్టమో తెలుసుకున్నాం. లైబ్రరీ తెరిచిన 3 నెలలకి ఒకరోజు లైబ్రరీ గదిలో పెద్ద గొడవ జరిగింది. ఇంకో పేట నుంచి కొందరు రౌడీ పిల్లలు మా గదిలోకి చొరబడి పోట్లాడ ప్రారంభించారు. మైక్ వాళ్ళ నాన్న లైబ్రరీని మూసేయమని సలహా ఇచ్చాడు. అలా మా కామిక్ బుక్స్ వ్యాపారం మూతపడింది. దాంతోపాటు మేము స్టోర్లో శనివారాలు పనిచేయడం కూడా మానేశాం. కానీ ఏదేమైనా రిచర్డ్ చాలా ఉత్సాహం చూపించాడు, ఎందుకంటే తనకు తెలిసిన ఎన్నో కొత్త విషయాలు మాకు బోధించాలనుకున్నాడు. మేము మా మొదటి పాఠాన్ని అంత చక్కగా నేర్చుకున్నందుకు ఆయన సంతోషించాడు. డబ్బు చేత పనిచేయించుకోవడం ఎలాగో మేము నేర్చుకున్నాం. స్టోర్లో జీతం తీసుకోకుండా పనిచేయడం వల్ల డబ్బు సంపాదించేందుకు పనికొచ్చే అవసరాలను గుర్తించడానికి మా ఆలోచన శక్తిని ఉపయోగించాక తప్పలేదు. మా సొంత వ్యాపారాన్ని, కామిక్ బుక్స్ లైబ్రరీని మొదలుపెట్టి మా ఆర్థిక అవసరాలను మా అదుపులో ఉంచుకున్నాం. ఒక యజమాని మీద ఆధారపడలేదు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే మేము అక్కడ ఉండకపోయినా మా వ్యాపారం మాకు డబ్బు సంపాదించి పెట్టింది. మా డబ్బు మా కోసం పనిచేసింది. మాకు మా రిచ్ డాడ్ డబ్బుల బదులు అంతకన్నా చాలా ఎక్కువ ఇచ్చాడు.